அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தோஷ்ட்ரா முரரிபுவராகஸ்ய பவதி. ஹிரீங்காராசனகர்பிதானலசிகாம் சௌஹ்க்லீம் கலாம் பிப்ரதீம் சௌவர்ணாம் வரதாரிணீம் வரசுதாதௌதாம் த்ரிநேத்ரோஜ்வலாம் வந்தே புஸ்தகபாசமங்குஷதராம் ஸ்ரக்பூஷிதாமுஜ்வலாம் த்வாம் கௌரீம் த்ரிபுராம் பராத்பரகலாம் ஸ்ரீசக்கரசஞ்சாரிணீம் சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசந்தயே. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. சுஷ்டௌ யா சர்க ரூபா ஜகதவனவிதௌ வா பாலினீ யா சரோத்ரி சம்ஹாரே சாபி யஸ்யா ஜகதிதமகிலோ க்ரீடனமு யா பராக்யா பஸ்யந்தி மத்யமாதோ ததனு பகவதி வைகரி வர்ணரூபா. சாஸ்மத்வாசம் பிரசன்னா விதி ஹரி கிரிசாராதிதாலம் கரோது. நமசிவாபியாம் நவயௌவனாபியாம் பரஸ்பராஸ்லிஷ்டவபுர்தராபியாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நமஹ சங்கர பார்வதீபியாம். ஸ்ரீ மாத்ரு குருபியாம் சபாயை நம. நின்னடி கதாக்கிரமంలో தாரகாசுர சம்ஹாரம் பூலோகంలో பஞ்சராமముల యొక్క ప్రాదుర్భావం చెప్పుకున్నాం. తారకాసురుడు సృష్టిని అల్లకల్లోలం చేసి మరణించిన శుభ సందర్భంలో కుమారస్వామిని దేవతలు శాశ్వతంగా తమ సేనానిగా చేసుకున్నారు. ఒక అద్భుతమైనటువంటి లోకోపకారం చేసిన వాడికి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఆయనకు రుణం ఎలాగో తీర్చుకోలేము, కానీ ఆ భగవంతుని ఎలా అర్చిస్తే మన రుణం తీరుతుంది అని దేవతలు బాగా ఆలోచించారు. ఆ కాలంలో భూలోకంలో సరిగ్గా ఇవాడ మనం మహారాష్ట్ర దగ్గర చెప్పుకుంటున్నాము, నాసిక్ అనేటటువంటి చోట కేకారణ్యం ఉండేదట. ఆ కేకారణ్యంలో ఒక శబర నాయకుడు ఉన్నాడు, కోయవాళ్లకు రాజు. వీళ్ళందరినీ పరిపాలిస్తూ సంతానం లేక చాలా కాలం బాధపడ్డాట. ఓసారి అతను అరణ్యంలో వేటకని పరివారాన్ని తీసుకుని వెడితే ఓ చోట మందార పుష్పాలు పూసేటటువంటి ఒక చెట్టు కింద ఓ దివ్య శిశువు కనిపించింది, ఓ బాలికామణి కనపడింది. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి సాక్షాత్తు జగదంబ ఇచ్చింది గనక ఆవిడకి దత్తా అని పేరు పెట్టుకున్నారట. అక్కడ అన్ని తీగలు ఉన్నాయి, అంటే అల్లి బిల్లుకున్న పాదులు ఉన్నాయి. పాదులను సంస్కృతంలో వల్లి అంటారు. అందుకని వల్లుల కింద ఈమె దొరికింది కాబట్టి రెండవ పేరు వల్లి అని కూడా పెట్టారు. ఆమెను వాళ్ళు చాలా కాలం పెంచారట. అదిగో ఈ వల్లి అని పిలువబడేటటువంటి ఆ శబరనాయకుని దగ్గర పెరుగుతూ ఉన్నటువంటి అమ్మాయిని కుమారస్వామికి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుంది అని భావించారు దేవతలు. ఇది వినగానే కథ వింటున్న సౌనకాది మహర్షులు సూతుణ్ణి అడిగారు, అయ్యా ఎక్కడా దొరకనట్టు భూలోక కన్యని, అందున ఎక్కడో శబర పల్లెలో ఉండేటటువంటి అమ్మాయిని ప్రత్యేకంగా ఎందుకు ఎరుకున్నారు, అసలు ఇంతకీ అమ్మాయి ఎవరు, ఎందువల్ల తీగల కింద దొరికింది, ఈ విషయం మాకు వివరించు అనగానే ఆయన నవ్వుతూ, మీరు ఎక్కడా సందేహం వస్తే నన్ను విడిచిపెట్టరు కాబట్టి వివరంగా చెబుతున్నా వినండి. ఒకప్పుడు నారద మహర్షి ఓం నమో నారాయణాయ అనుకుంటూ ఆనందంగా ఆకాశ మార్గంలో విహరిస్తూ పోతున్నట్ట. విహరిస్తూ పోతూ ఉంటే చీటికి మాటికి కయ్యాలు ఆడుకుంటున్నటువంటి నలకూభరుడు, రంభ అనే ఇద్దరు జంట కనిపించారు. దేవనర్తకి రంభ, కుబేరుడి కుమారుడు ఐశ్వర్యవంతుడు నలకూభరుడు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ తిట్టుకుంటున్నారు. ఏదో కారణం చేత కలహం వచ్చింది, ప్రణయ కలహం కాస్త ప్రళయంలో తయారయ్యింది. ఆ సమయంలో నారదులు వారు అటెడుతూ ఉంటే ఇద్దరు, ఈ మహర్షి ఆగండి మాకు చిన్న తగాద వచ్చింది తీర్చండి అన్నారట. ఈయన కంగారెడ్డాడు, ఈ గొడవలన్నీ వస్తాయనే పెర్మనెంట్గా నేను సన్యాసాస్త్రం స్వీకారం చేసిన మొదలు కూర్చున్నా, అటువంటిది బ్రహ్మచారి అయిన నన్ను పిలిచి మీ భార్యాభర్తల కలహం గురించి అడగడం నాకేం నచ్చలేదు బాబా, నా వల్ల కాదన్నట్ట, ఏమైనా తీర్చాలి. అది ఏమిటి అంటే, మా నాన్న అయిన కుబేరుడు సృష్టి అందరికంటే గొప్ప ఐశ్వర్యవంతుడు అని నేనంటున్నా, కానీ ఎంత ఐశ్వర్యం ఉన్నా పరమేశ్వరుడు ఐశ్వర్యం ముందు బలాదూరు అంటుంది రంభ, మా ఇద్దరిలో ఎవరిది నిజము అన్నాడు ఆయన. ఇది పెద్ద గొప్ప చిక్కొచ్చి పడింది. కుబేరుడు ఐశ్వర్యవంతుడే, పరమేశ్వరుడు అసలు అష్టైశ్వర్యాలు అనేవి కుబేరుడికి ఇచ్చినవాడు శివుడు, అందుకే మహానుభావ నువ్వు ఇచ్చిన ఐశ్వర్యాలు నేను నా దగ్గర అట్టేవిడు, నువ్వు కోటీశ్వరుడు అనే పేరు నేను కొట్టేశానని అంటూ ఉంటాట నిత్యం కుబేరుడు. ఐశ్వర్యం అయింది కానీ దగ్గర అట్టేపెట్టుకున్నాడు అంతే తేడా, కోశాధికారి కింద బ్యాంకులో మనందరి డబ్బు కూడా దాచినట్టుగా. మరి ఎలాగా, అందుకని నారదుడు సందిగ్ధావస్థలో పడ్డాడు. పడి ఏమైతే అయ్యిందని, శివుడి కంటే నువ్వే డబ్బు ఉన్నవాడు అన్నట్ట, ఎందుకంటే కాస్త కుబేరుడు ఇంటికి వెళ్తే ఆదరిస్తూ ఉంటాడు అందుకని. వెంటనే పక్కున నవ్వింది రంభ. నారద మహర్షి తెలుసుండి కూడా కుబేరుడే ఐశ్వర్యవంతుడు అన్నాడు. ఈ అన్న దోషం వల్ల నారద మహర్షిలో ఉండేటటువంటి భగవన్నామ సంకీర్తనం వల్ల వచ్చే తపశ్శక్తి ఏదైతే ఉన్నదో ఆ యోగశక్తి భూలోకంలో పతనమై పడిపోగాక అని చెప్పించిందిట. ఆ నారదుడి దగ్గర ఎంతో కాలం నుంచి భగవన్నామం చేసి చేసి ఉన్నాడు, ఆ మొత్తం తపశ్శక్తి అంతా ఒక్కసారి భూలోకంలో ముద్దగా పడిపోయింది. అదిగో ఆ నారదునికి ఆనాడు రంభాదేవి ఇచ్చినటువంటి శాపం. సరే రంభవచ్చు, నారదుండే చెప్పించింది, అయినా శాపం శాపం ఏంటండి, ఎంతటి వాడని అనిపించాలి. ఒక్కొక్కప్పుడు చిన్న పిల్లవాడిచ్చే మాట మహానుభావుడికి తగులుతుందిట. అలాగా ఒక సామాన్యురాలని భావించేటటువంటి రంభాశాపంతో నారదునిలో ఉండే దివ్య తపశ్శక్తి భూలోకంలో ముద్దగా పడింది. ఆవిడ ఆ పొద దగ్గర స్త్రీ రూపాన్ని ధరించింది. ఆమెను ఆనాటి నుంచి వల్లి అని పిలిచారు. ఆ వల్లిని చాలా కాలం శ్రద్ధాశక్తులతో పెంచాడు ఈ శబర మహారాజు. ఆమెను స్కందుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారట. అంటే నారదుని యొక్క వంశ స్వరూపంతో జన్మించినటువంటి పతివ్రత శిరోమణి. సరే వెళ్ళి ఆ శబరరాజుకి నచ్చజెప్పి అంగీకరింపజేసి ఆమెను తీసుకొచ్చారు. దేవలోకంలో నందనవనం అని ఒక వనం ఉన్నది. ఆ వనంలోనే పెళ్లివారికి ఇరువైపుల వాళ్ళకి విడుదలిచ్చారట. నందనవనంలో ఆనందకరమైనటువంటి మహోత్సవం ఏర్పాటు చేశారు. ఏ పెళ్ళికి దేవతలు పూనుకున్నారంటే అందున పరమేశ్వర పుత్రుడా, సాక్షాత్తు నారద మహర్షి యొక్క తపశక్తి వల్ల జన్మించినటువంటి కన్యకామణి ఆమె. అంచేత వారి వివాహం మహావైభవంగా కన్నుల పండుగగా సాగిందిట. ఈ పెళ్లిలో పరమేశ్వరుడు స్వయంగా మంత్రోచ్చారణ చేస్తూ వాళ్ళిద్దరికీ మాంగళ్య ధారణ, తర్వాత సప్తపది మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించాట. బ్రహ్మకి పట్టలేదు ఈ భాగ్యం, సాక్షాత్తు పరమేశ్వరుడు తానే స్వీకరించాడు. పిల్లగాడి యొక్క ఉపనయనం, వివాహం అన్నీ కూడా ఆయనే చేశాడు. ఆ తరువాత దేవతలందరూ కలిసి శచీదేవి యొక్క వంశతో జన్మించిన మరొక ఆవిడ ఉన్నది, దేవసేన అని ఆవిడికి పేరు. ఆ దేవసేనను కూడా ఇతనికిచ్చి వివాహం చేశారట. ఈ విధంగా మొత్తం మీద కుమారస్వామి వల్లి దేవసేన అని పిలువబడేటటువంటి ఇద్దరు వధువులతో వివాహమై కైలాస పర్వతానికి దక్షిణ ప్రాంగణంలో ఉన్నటువంటి నగరం నిర్మాణం చేసుకుని అక్కడ నివాసం ఉన్నాడు. ఇలా కొద్ది రోజులు జరిగేసరికి ఒక రోజున చంద్రుడు అక్కడికి అడుగు పెట్టాడట. స్కందుని పాదాలకు నమస్కారం చేశాడు. ఓ కుమారస్వామి, నమస్తే దేవశానాని తుభ్యం చనమో నమః. ఓ దేవసేనాని కుమార, నీకు నమస్కారం. షణ్ముఖుడివి, జ్ఞానప్రదాత్రుడివి, మహావీరుడివి, దేవతలకు వచ్చే కష్టాలన్నీ తొలగించేవాడివి, తారకాసురుణ్ణి నిమిషమాత్రంలో సంహరించినటువంటి ఖ్యాతి నీకు దక్కుతుంది. ఎంతకాలం వయస్సు గడిచినా నువ్వు ఎప్పుడూ భక్తులకు ఆరేళ్ల కుర్రాళ్ళలాగే కనపడతావు, అందుకే నిన్ను కుమారుడు అన్నారు. ఎప్పుడూ 6,000 సంవత్సరాల కుర్రవాళ్ళగే దర్శనమిస్తావు. అటువంటిది నీ దివ్యమైన రూపం అంటే నీకు నమస్కారం. నాకు చిన్న కోరిక కోరి ఇక్కడికి వచ్చాను. ఏమిటయ్యా నీ కోరిక తీరుస్తాను చెప్పమన్నట్ట. ఏం లేదు, నేను ఒకప్పుడు గురువు భార్య అయినటువంటి, బృహస్పతి భార్య అయినటువంటి తారాదేవిని వ్యామోహించి గురువుగారి దగ్గరికి పంపించకుండా నా దగ్గర చాలా కాలం అట్టే పెట్టుకున్నా, 1 సంవత్సరకాలం అట్టే పెట్టుకున్నా. చివరికి దేవతలకి రాక్షసులకి ఈ విషయంలో చాలా ఘోర యుద్ధం కూడా జరిగింది. బ్రహ్మదేవుడు కల్పించుకోగా గురుపత్నిని, తారాన్ని తిరిగి అప్పగించేశాను. కానీ గురుపత్నిని నేను పొందినటువంటి దోషం వల్ల రాజయక్ష్మము అని పేరు కలిగినటువంటి రోగం ఒకటి పట్టుకుంది. అంటే రాజయక్ష్మం అంటే వాళ్ళ దాంట్లో చెప్పాలంటే టీబీ అన్నమాట, క్షయ. క్షీణించిపోవడం మొదలుపెట్టా, ఆరోగ్యం నశించిపోయింది. ఔషధాలన్నీ నా వల్ల పెరుగుతాయి. భూలోకంలో నేను సక్రమంగా వెన్నెలు ఇస్తే భూలోకంలో ఉండే ఈ ఔషధ వృక్షాలన్నీ, లతలు తీగలు అన్నీ బాగా పెరుగుతాయి. కానీ నాకే రోగం వస్తే ఇక వాటికే ఉంటుంది. ఆవు పాలు బలమే, కానీ ఆవుకే రోగం వస్తే ఆ రోగిష్టి పాలు తాగితే తాగిన వాడికి కూడా లేనిపోయిన రోగాలు వస్తాయి. అలాగే నాలో ఆరోగ్యం లేదు ప్రస్తుతం, తద్వారా ఔషధులు నశించిపోతున్నాయి, నిత్యం క్షీణించిపోయి ఏమైపోతానో తెలియక బాధపడుతున్నాను. ఈ రోగం పోవాలంటే ఏం చేయమంటావు, దీనికి మార్గాన్ని నువ్వు చూపించమని ప్రార్థించాట కుమారస్వామిని స్కందుడి పాదాలకు నమస్కారం చేసి. అప్పుడు స్కందుడు ఆలోచించాడు, నిజమే, నువ్వు భూలోకంలో 1 సంవత్సరకాలం పాటు మానవ రూపంలో జన్మించాలి. అలా జన్మిస్తే నీకు ఈ రాజయోగం నశించేటటువంటి మార్గాన్ని నేను నీకు చెబుతాను, పొమ్మన్నట్ట. వెంటనే చంద్రుడు భూలోకంలో, దక్షిణంలో అంటే తమిళనాట ద్రావిడ దేశం అనేవారు ఆ రోజుల్లో, తమిళం, ఆంధ్రం, కర్ణాటకం, కేరళ ఈ నాలుగింటిని కలిపి పూర్వకాలంలో అంటే 1509 1529 కాలంలో కూడా ద్రావిడ దేశాలు అనేవారు. అసలు మన తెలుగు కూడా వ్యాకరణం అది ద్రావిడం నుంచి వచ్చింది, తర్వాత సంస్కృత పదాలతో ఎక్కువ సంబంధం పెట్టుకుంది. కానీ వ్యాకరణం దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా మంది ద్రావిడం ఒకటే అన్నమాట, చాలామంది తెలియదు. అది పదాలు మాత్రం అన్ని సంస్కృతం యథాతథంగా దిగిపోయింది, అలాగే కన్నడం కూడా. కానీ తమిళము మలయాళము మాత్రం పూర్తిగా ద్రావిడమే అయ్యాయి. ఆ తమిళనాట జన్మించేట ఒక కవిగా ఆ కాలంలో ఆయన నత్కీరుడు అని పిలిచారు, చాలా పండితుడయ్యాడు వాడు. ఎందువల్ల, కుమారస్వామి జన్మించమన్న కారణం చేత ఆయన అనుగ్రహంతో వాడు మహాపండితుడయ్యాడు. ఎంత పండితుడయ్యాడు అంత అణకువు మాత్రం రాలా, గొప్ప జ్ఞానికి అణకువు కూడా ఉండాలి, ఇతనికి అహంకారం మాత్రం బాగా ఎక్కువగా ఉండేదాడు. తనంతటి వాడు లేడనుకునేవాడు బాబు. ఇలా ఉండగా అక్కడ మనుషుల్ని మనుషులు తినేటటువంటి భయంకరమైన కరువు ఏర్పడింది. ఈ కరువులో పరిస్థితి ఏమిటంటే, ఎదురుగుండా ఏం కనబడి తినేయడమే, ఇలా కొబ్బరికాయలు పెడితే నివేదన అయ్యేదాకా ఆగేవాడు ఎవడు లేడు, దాన్ని పదలగొట్టేయడం తినేయడమే, కలబడి తినేయడం మొదలయ్యింది. మనిషిని మనిషి తినే కరువు అటది. ఇటువంటి భయంకరమైన కరువులో ఒక శివాలయం పూజారి గారికి బెంగ కలిగిందిట. ఇంక ఈ ఊళ్ళో ఉండలేము, అర్చకత్వం చేస్తే 50 పైస వేసేవాడు సరిగ్గా లేడు, 10 పైసలు వేస్తున్నారు, పావలా వేస్తున్నారు, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యం కొంచెమైనా ఇవాళ 10 పైసలకి మార్కెట్లో ఏం విలువ ఉంది అనుకుని అర్చక స్వామి వారి శివాలయాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా పోదాం అనుకున్నాడు. కానీ పోయే ముందు వారి పర్మిషన్ తీసుకోవాలిగా, అందుకని పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, ఓ పరమేశ్వర, నీ సేవ చేయడం వల్ల నా పొట్ట మాత్రం పోషింపబడటం లేదు, కనుక ఎక్కడికైనా పోతాను, నాకు పర్మిషన్ ఇమ్మన్నట్ట. వెంటనే పరమేశ్వరుడు నవ్వాడు, అలా కుదరదు నాయన, నువ్వు వెళ్ళిపోతే నాకు ఆరాధన చేసేవాడు ఎవడు ఉంటాడు, అందులో నీ ఇలాంటి ఉత్తముడు జ్ఞానం నేను వదిలిపెట్టుకుంటానా, అక్కడ చూడండి ఎవడు భక్తి శ్రద్ధలతో తనను ఆరాధిస్తాడో అటువంటి వాడు పరమేశ్వరుడు వదిలిపెట్టట. అందుకని నేను నీకు ఓ పని చేస్తున్నా, తాటాకుల దాని మీద ఓ పద్యం రచిస్తా ద్రావిడంలో, దీన్ని పట్టుకెళ్ళి మహారాజు గారికి వినిపించు, రాజుగారు కవి పోషకుడు, ఈ పద్యం వినగానే నీకు 1,000 నూట పదహారులు ఇస్తాడు, ఆ 1,000 నూట పదహారులతో నువ్వు కాలక్షేపం చేస్తూ ఉంటే కరువు తీరుతుంది, మళ్ళీ నీకు హాయిగా ఆదాయం వస్తుంది. భక్తులు కూడా ఏం అనుకోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంటేగా నీకేసేది, వాళ్ళకే జేబులు లేక గిలగిలలాడుతుంటే ఇంక నీకేం వేస్తారు అంచేది వాళ్ళని ఏం అనుకోకనాయన అనగానే సంతోషించాడు. ఇమ్మన్నట్ట ఆ శివుడు పద్యం రాసిస్తే ఈ పద్యం పట్టుకెళ్ళి ఆ పాండ్య మహారాజు గారు అనేవారు ఆ రోజుల్లో మొత్తం ఆ ద్రవిడం అంతా కూడా పాండ్యరాజు గారు పాలించేవాడు అనమాట. ఆయనకి వినిపించట మలయధ్వజుడు ఆయన పేరు. ఆయన ఈ శ్లోకం విని అద్భుతంగా ఉంది అని 1000 నూట 16 ఇవ్వండి అనట. కరువు కాలంలో 1000 నూట 16 అంటే వాట్లా. ఇంతలో ఈ నత్కీరుడు లేచాడు. లేచి ఏమిటేమిటి ఈ దిక్కుమాలిన పద్యానికి 1000 నూట 16 ఇందులో అన్నీ తప్పులే అన్నట. తెల్లబోయారంతా. ఏమిటి తప్పులు? అందులో ఒక పదం రాశారు శివులు, సాక్షాత్ పరమేశ్వరుడు రాసింది వారు, ఇంకోటి ఇంకోటి కాదు. సింధుర రాజగమనాథంబిల్లబంధంబు సహజగంధంబు. ఓ మహాసౌందర్యవతి గజగమన, ఆవిడ యొక్క జుట్టు ముడంతా కూడా సువాసనతో ఉంది అని దాని అర్థం అట. ఎక్కడైనా సువాసనతో వెంట్రుకలు ఉంటాయా, తల వెంట్రుకలు, దానికి ఏవైనా ఏదో భృంగామలక తైలమో ఇంకేదో డాబర్ వాటిగా హీరామలయో ఇలాంటివి రాస్తే తప్ప కృత్రిమమైనటువంటి సుగంధ ద్రవ్యాలు వాడనిది స్వతసిద్ధముగా ఎవరికి పుట్టుకతో తల జుట్టు సువాసనతో ఉండదు, ఇది సత్యం కాదు అన్నట. అప్పుడు పాపం నత్కీరుడు మాటలు విని పోదారి గారు బాధపడి, నాయన ఈ కవిత్వం ఇప్పుడు నిజం చెబుతున్నా నేను రాయలేదు, శివుడు రాసి ఇచ్చేమన్నాడు, ఆయన ఇతరుల కవిత్వం పట్టుకెళ్ళి ఇలా అమ్ముకునేవాడికి ఇలాంటి గతే పడుతుంది అని బాధపడ్డట. అందరూ వేళాకోళం చేశారు. ఇతనికి అవమాన బాధ ఎక్కువైపోయింది. ఇంతవరకు డబ్బు లేకపోతే పోయింది కానీ అందరూ ఇన్సల్ట్ చేశారనే బాధ ఎక్కువైపోయింది. ఆకలి బాధ కంటే అవమానం బాధ ఎక్కువట. శివుడి మీదకి వచ్చి పడిపోయాడు. పరమేశ్వర నిన్ను నమ్ముకుని నవ్వులు పాలైపోయాను, తిండి లేకపోతే డొక్క మాత్రమే వాడింది, ఇప్పుడు గుండెలు పోట్లు పొడిచేటటువంటి మాటలు మాట్లాడారు, తూట్లు పడిపోయింది హృదయం అంతా, నేను చచ్చిపోతాను, ఈ తల ఈ తలని నందీశ్వరుడి మీద కొట్టుకునే దస్తా లేదా శివలింగానికి వేసి బాదుకునే చచ్చిపోతాను అని చెప్పేసి చాలా బాధపడిపోయాట. అప్పుడు శివుడు గబుక్కులు లేచి చచ్చిపోకను ఆయన, ఏం జరిగిందన్నట్టు ఏం ఎరగనట్టుగా. ఏం లేదు, ఎవడో కవి లేచాడు నత్కీరుట్ట, ఇందులో తప్పు పెట్టాడు, అసలు నువ్వు ఆఖరు రాసిన లైన్ లైనంత తప్పుట అని ఆయన నవ్వాడు. నవ్వి నేను వస్తున్నాను నీ వెనకాతల్లాడు సభలోకి ఎవడట్టుకుంటాడో అని ఈ నత్కీరుణ్ణి ఉన్నటువంటి చోటకి ఈ పోదారి గారితో పాటు బయలుదేరాడు. నిండు సభ, కవులందరూ ఉన్నారు, ఓ పక్కన నత్కీరుడు, మరో పక్కన మహారాజు, ఆ సభలోకి పరమేశ్వరుడు స్వయంగా వచ్చాడు జంగమ వేషధారి అయి. ఎవడరా ఈ రాజేంద్రుని పైన పద్యమొకటే నేరీతి నల్లంగా. ఈ రాజేంద్రుడి మీద నేను ఒక అద్భుతమైన పద్యం రాస్తే ఎవడో తప్పులు పెట్టాట. నత్కీరుండోరక తప్పు పట్టినట్టే ఏది చెప్పు. ఏడి నత్కీరుడు అనేవాడు ఎవడు, ఊరికే తప్పు పట్టాట. తప్పేమిటి, ఛందస్సా, గణమా, అర్థమా, ఏమిటి దోషం చెప్పమన్నట. ఏమయ్యో నువ్వు పెద్ద గట్టిగా అరిస్తే మాత్రం తప్పు తప్పు కాదనుకుంటున్నావా, స్త్రీలకు జుట్టు స్వతసిద్ధంగా వాసన సువాసనతో ఉంటుందనో ఏది చూపించు అన్నట. బలేవాడివి పిచ్చాడా, నా భార్య పార్వతీదేవి యొక్క కేశములు అటువంటివి, ఆవిడ జుట్టు అంత సుగంధంతో ఉంటుందని రాశాను నేను అన్నట. అయితే అప్పుడైనా వినాలి కదా వీడు, పొగరు పెరిగిపోయి బాగా అగచకునైనంతగు ఇలా మగువలకున్ కాదు సొమ్ము. పార్వతీదేవికి అయితే అవ్వచ్చు, భూలోకంలో ఉండే స్త్రీలను ఎక్కడైనా చూపించాలా సుగాసన సుగంధం ఉన్నదా ఎవరికైనా? ఎక్కడో ఎవరికి తెలియనటువంటి వాళ్ళని గురించి రాస్తే అలా తెలుస్తుంది. ఇది మిథ్యావాదన. ఆకాశ కుసుమం, ఆకాశంలో పువ్వు ఉందంటే ఉందా, ఎక్కడుంది అలాగే అన్నట. అది చాలా భయంకరమైన మాట. ఆకాశ కుసుమం అంటే నాస్తికవాదం. శివుడు స్వయంగా వచ్చి నేను శివుణ్ణి, పార్వతి జుట్టిది అంటే అసలు పార్వతే లేదంటేనేటినా. ఓల్డ్ మండింది పరమేశ్వరుడికి. కవిత్వం కంటే ఆకలి బాధ ఎక్కువ, పాండిత్యం కంటే ఒకటి యొక్క క్షుద్బాధకి ఉన్న విలువ ఎక్కువ, మూర్ఖత్వంతో ఈ మాట మాట్లాడావు, నీకు కుష్ఠురోగం వచ్చి పడుగాక అన్నట. ఒక్కసారి ఒళ్ళంతా కుష్ఠు లైట్గా మొదలైంది. ఎప్పుడైతే చిన్న మచ్చ వచ్చిందో వీడికి గుండె దడబట్టుకుంది. ఓరినాయను అందరూ తిని కూర్చుని ఊరికే ఎందుకు చూస్తున్నారు అర్థమైంది ఇప్పుడు నాకు. నేను తిన్నగా ఉండక రెచ్చిపోయా, ఏదో పండితుండని నన్ను తిట్టేసి అని పాదాల మీద పడిపోయాడు. మహాప్రభు ఈ రోగం నేను భరించలేను, నాకు శాప విమోచనం కలగ చెయ్యవయ్యా అన్నట. అనగానే నువ్వు కైలాస శిఖరాన్ని చూస్తే నీ రోగం తగ్గుతుంది అన్నట్టే అని మాయమైపోయాడు మాట్లాడకుండా. పోదారిని వెంట పెట్టుకుని మరీ కైలాసానికి వెళ్ళిపోయాట. ఆ పోదారి గారు అదృష్టవంతుడు మధ్యలో కైలాసానికి పట్టుకుపోయాక ఆయన ఆయనకి భార్య పిల్లలు కూడా లేరు, అది కొంతలో కొంత అదృష్టం, లేదా వాళ్ళు కూడా పెట్టేవారు. తర్వాత ఎప్పుడైతే ఈ కుష్ఠు మొదలయ్యిందో మొత్తం శరీరం అంతా పాడైపోకుండా ఈయన తొందరగా కైలాసానికి అని బయలుదేరాడు. కైలాస శిఖరాన్ని చూడటం అంటే మాట్లా, నడిచాడు నడిచాడు నడిచాడు. నా చిన్నప్పుడు అంటే 8 ఏట కాశీలో పండితులు సంస్కృతం చెబుతారని తెలిసి కాశీ వెళ్ళిపోదామని బయలుదేరా. గణపారం నుంచి చేబ్రోలు వరకు వచ్చాక కాశీ వెళ్ళడం అంటే ఇలా వెళ్ళలేవు నాయన అని ఎవరో పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అలాగే బయలుదేరేట పాపం కైలాసానికి మన నత్కీరుడు కూడా ఊరికే. అలా బయలుదేరి 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 వెళ్ళేసరికి ఒళ్ళంతా పుళ్ళు మొదలయ్యాయి. ఇంతలో ఓ మహాభయంకరమైన భూతం వచ్చిందిట. వచ్చి
భలే దొరికేవరు అనుకుని వాడిని పట్టుకుని తీసుకెళ్ళి ఒక కొండ గుహలో వేసి బయట అడ్డంగా బండరాయి పాతిందిట. ఆ లోపల 99 మంది ఉన్నారు, వీడు 100వాడు. వీళ్ళందరూ కలిసి వీడి మీద పడి నిన్ను చావగొట్ట, నీ చెవులు ముయ్య, దుర్మార్గుడు, నువ్వెక్కడ దొరికేవరా, ఈ భూతం 100 మంది పోగైతే ఒక్కసారి ఫోన్ చేస్తుంది లటుక్కని, నువ్వు 100వాడివి దొరికావు, మా కర్మ గాలి చేసావు అని చెప్పి వాడిని తిట్టడం మొదలెట్టారట. ఎక్కడికి వెళ్ళినా కష్టాలే, ఒక్కొక్కడికి అన్నీ కష్టాలే, చాలా బాధపడ్డాడు. అప్పుడు అతనికి పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో కష్టాలు పెరిగితే పూర్వజ్ఞాన వాసన కలిగింది. నేను ఎవండి అసలు? క్షయరోగ పీడితుండైన చంద్రుణ్ణి. ఎవరు పంపారు నన్ను? కుమారస్వామి భూలోకంలో కవిగా పుట్టమన్నాడు. కవిగా పుట్టి తిన్నగా ఉండగా మళ్ళీ శివుణ్ణి ధిక్కరించా. అప్పుడు గురు ధిక్కారం, ఇప్పుడు పరమేశ్వర ధిక్కారం, ఇప్పుడు మళ్ళీ ఇంకో రోగం. రోగం తగ్గడానికి పుట్టిన వాడికి రెండో రోగం, అది క్షయ, ఇది కుష్టు. ఓహో అరే నాయనోయ్, కుష్ఠక్షయ రోగాలతో పీడింపబడుతూ ఇప్పుడు నేను ఏమవ్వాలి అని బెంగగలిగింది. ఏమైనా భూలోకానికి పంపిన వాడు స్కందుడు, ఆయనే దిక్కనుకున్నట్ట. ఓ పరమేశ్వర ప్రియసుత నమో నమః. ఓ పరమేశ్వర ప్రియసుత, నీకు నమస్కారం, నాకు దిక్కు నువ్వే అని చెప్పి అక్కడ కూర్చుని షణ్ముఖుడి గురించి ఏడుస్తూ కూర్చున్నట్టు విలపించాట. అప్పుడు కుమారస్వామి ప్రత్యక్షం, ఏమెరగనట్టుగా, ఏంటయ్యా ఇక్కడికి వచ్చావు అన్నట్ట. ఏమెరగనట్టు చెబుతున్నారు స్వామి, మీరే కదండి భూలోకానికి పంపారు, మళ్ళీ మీ నాన్నగారు ఏమో భూలోకంలో ఏదో కవిత్వం రాస్తే నేను తిన్నగా ఉండగా ధిక్కరించా, శివుడి శాపానికి గురయ్యా, చూడండి శరీరం ఎలా అయిపోతుందో, కైలాసానికి నేను వెళ్ళలేను, చచ్చాక కైలాసానికి వెళ్ళమని ఆయన ఉద్దేశం ఏమిటో తెలియడంలో బొందితో మాత్రం నా వల్ల కాదండి అన్నట్టు. నవ్వాడు ఆయన. నాయన ముందు నీ కష్టాన్ని నేను తొలగిస్తా అని ఆ భూతాన్ని పిలిపించి దాన్ని యుద్ధం చేసి చంపి పారేసి ఈ 99 మందిని విమోచించారట. ఓరి బాబు, కుమారస్వామి దర్శనమైంది అని ఆనందపడి వెళ్ళారు వాళ్ళు. ఇంత పూర్వమే తిట్టారు వీడిని, నీ వల్ల మాకు కుమారస్వామి దర్శనమైందని మళ్ళీ పొగిడారట. ఇది మానవుల యొక్క లక్షణం, అంత ఉపకారం జరిగితే పొగుడతారు, అంత తేడా వచ్చిందా మళ్ళీ వాడే తిట్టేస్తారు. నిన్న రోజు వరకు తిడతారు, మళ్ళీ అమాంతంగా కింద పారేస్తారు. ఎప్పుడు మోస్తారో, ఎప్పుడు నేల వేస్తారో తెలియదట. ఇది ప్రజల యొక్క లక్షణం. వాళ్ళని పంపాక అప్పుడు ఆయన చెప్పాడు, నాయన ఇక్కడికి దక్షిణ కాశీ అని పిలువబడేటటువంటిది ఏమిటది, శ్రీకాళహస్తి ఉన్నది, దక్షిణ కైలాసం అంటారు దానిని. ఆ శ్రీకాళహస్తి దగ్గరికి వెళ్ళు, ఆ పరమేశ్వర దర్శనం చేసుకో. కైలాస శిఖరం చూస్తే ఎంతో, కాళహస్తిలో ఉండేటటువంటి శివుడి యొక్క శిఖరం చూసినా అంతే పుణ్యం. వెళ్ళు, ఇది టెక్నిక్. అందుకనే పరమేశ్వరుడు నీకు కైలాసం అన్నాడు కానీ ఉత్తర కైలాసో దక్షిణ కైలాసో చెప్పలేదు అన్నట్టు. ఓహో ఇదో వెలికి ఉందన్నమాట అనుకున్నాడు ఈయన. ఆ కుమారస్వామి యొక్క అనుగ్రహంతో తొందర తొందరగా కాళహస్తి శిఖరస్వామి వారు దర్శనం చేశాడు. అప్పుడు కాళహస్తిలో ఆయనకి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఓ నాయన నీతో చిన్న పనిపడి భూలోకానికి పంపాను, గోదావరి తీరంలో సోమేశ్వరుడి యొక్క ఆలయాన్ని ఒకదాన్ని ప్రతిష్ఠించు, అక్కడ గోదావరిలో ఒక పాయ గోస్తని అని ఆ పక్క నుంచి దగ్గర ప్రదేశంలో పెడుతోంది, ఆ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో పరమేశ్వరుణ్ణి, సోమేశ్వరుడు అంటే సోముడు అంటే చంద్రుడు, చంద్రుడు ప్రతిష్ఠించాడు కనుక సోమేశ్వరుడు అంటారు, నీ పేరు మీదుగా ఒక శివుణ్ణి ప్రతిష్ఠించు అమ్మవారితో పాటు. నీ కుష్టి రోగమేమో దక్షిణ కైలాసం చూడటంతో పోయింది, ఆ క్షయరోగం అక్కడికి వెళ్ళకపోతుంది, కాబట్టి అక్కడ పరమేశ్వరుణ్ణి యొక్క లింగాన్ని ప్రతిష్ఠించనగానే చంద్రుడు, మరి ఎక్కడని చెప్పమంటావు అన్నట్ట. అయితే నా శూలాన్ని ఇస్తున్నా, ఈ శూలం ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశంలో పరమేశ్వర లింగానికి ప్రతిష్ఠ చేయి అనగానే ఆ శూలం వచ్చి పడిందిట. ఎక్కడంటే మనం జుత్తిగా అంటాం, ఇక్కడికి దగ్గరలోనే తణుకు దగ్గరలో ఉన్నది జుత్తిగాని, అది ఆ ప్రదేశంలో పడిందిట వీళ్ళ ఆ శూలం. అక్కడ సోమేశ్వరుడు అనే పేరుతోటి సాక్షాత్తు చంద్రుడు స్వామివారిని ప్రతిష్ఠించాడు, బృహస్పతిని కూడా తీసుకొచ్చి. ఆ ప్రతిష్ఠ అయిన తర్వాత ఆ తీర్థం తీసుకున్నాడు, అభిషేక తీర్థం, ఆయనకు ఉండేటటువంటి రాజయక్ష్మ రోగం నశించింది. భూలోకంలో పరమేశ్వరుడు సోమేశ్వరుడి శాశ్వతంగా ఉండిపోయాట ఇక్కడ. ఇది క్లుప్తముగా దక్షిణ భాగం అంటే మధ్యలో భాగం, బ్రహ్మాండ పురాణంలో మధ్య భాగం పూర్తయింది. ఇక ఉత్తర భాగంలో గడువు పెడుతున్నాం ఇప్పుడు మనం. శ్రీ గణేశాయ నమః. అథ శ్రీ లలితోపాఖ్యానం ప్రారంభితే. ఇక్కడ నుంచి లలితాదేవి యొక్క ఉపాఖ్యానం ప్రారంభమవుతుంది. ఇదో విచిత్రమైనటువంటి ఘట్టంలో ఇది ఒక ఘట్టం అన్నమాట. చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షు పాశంకుశ పుష్పబాండహస్తే నమస్తే జగదేకమాతః అస్తు నశ్రేయసే నిత్యం వస్తు వామాంగ సుందరం యతస్తృతీయో విదుషాం తృతీయస్తు పరం మహః. ఒకప్పుడు సమస్త లోకములను కూడా మంగళప్రదమైన వస్తువులతో ఆనందకరములైనటువంటి వృక్షాలతో దివ్యమైన చరిత్ర కలిగిన ఋషులతో లోకాన్ని ఆనందప్రదం చేయాలి. ఎక్కడైనా శుభాలే జరగాలి, మంగళాలే జరగాలి. ఈ లోకంలో ఎటుతూచిన కష్టాలు లేనటువంటి ప్రజల యొక్క సంఖ్య పెరగాలి అని భావించుకుంటూ లోకం యొక్క శ్రేయస్సుని మనస్సులో కోరుకుంటూ ఒక ఆయన బయలుదేరాట. అంటే ఆయన దృష్టిలో లోకాలు ఎప్పుడు శుభంగా ఉండాలి, వాటికి సుఖం తప్ప పొరపాటు కూడా కష్టం ఉండకూడదు. లోక శ్రేయస్సును కోరుకున్నాడు, లోక కళ్యాణాన్ని. ఇలా అనుకుంటూ బయలుదేరాడు ఆయన. ఎవరో అగస్త్యో నామ దేవర్షి వేద వేదాంగ పారగ. వేదములు, వేదాంగాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చదువుకున్నటువంటి వాడు అన్నమాట ఆయన. అగస్త్యుడు అంటారు, దేవఋషి ఆయన, మహాత్ముడు. సర్వ సిద్ధాంత సారజ్ఞ బ్రహ్మానందరసాత్మక. విచిత్రం ఏంటంటే అనేక సిద్ధాంతాలు ఉండేవిట, ఏది ఆధ్యాత్మికంగా. ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతం. ఖండవ సిద్ధాంతం, మాఘ సిద్ధాంతం, ద్వైపాయన సిద్ధాంతం, ఇలాంటి సిద్ధాంతాలు ఉండేవి. ఇన్నేసి సిద్ధాంతాలన్నింటిలోనూ కూడా సారం తెలుసుకున్నవాడు, అన్నీ విని వాటిల్లో అసలు మూలం ఏమిటి, తత్వం ఏమిటో తెలుసుకున్నాడు. ఇప్పుడు మన వాళ్ళు చూడండి, శంకరాచార్యులు ఒకటి ప్రదేశించడం సిద్ధాంతాన్ని, మధ్వుడు ఒకటి, మధ్వాచార్యులు, వాళ్ళ రామానుజుడు ఒకటి, ఇన్ని సిద్ధాంతాలు చదవాలి, సారం తీసుకోవాలి. వాళ్ళలో ఒక్కొక్కసారి పిడివాదనలు ఉంటాయి, అవి మాత్రం విడిచిపెట్టాలి. అలాగే అగస్త్యుని సారజ్ఞుడు అన్నారు, ఏ సిద్ధాంతములో మంచి ఉన్నదో వాటన్నిటిని స్వీకరించాడు, గొప్పతనాన్ని అన్నీ పూర్తిగా తెలుసుకున్నటువంటి వాడు. అందులో ఉండేటటువంటి పనికి వాళ్ళ విషయాలు ఏమైనా ఉంటే మాత్రం విడిచిపెట్టేసేవాడు. అంచేత ఆయన్ని సారథ్యుడు అన్నారు. బ్రహ్మానంద రసాత్మక, బ్రహ్మానందము అనేటటువంటి దాన్ని పొందినవాడట, ఆనందరసంలో బాగా మగ్నుడై ఉన్నట్ట. రసో వై సహా అన్నారు పరమాత్ముడిని. పరమాత్ముడు అంటే ఏమిటి, ఎలా ఉన్నాడు, లింగాకారంలోనే ఉన్నాడా, కేవలం సోలం పుచ్చుకునే ఉన్నాడా, లేకపోతే శంఖచక్రాలు ధరించే ఉన్నాడా, మరో రూపమా, కాదట. ఎవడు అంటే అసలు స్వరూపం ఇదేంటంటే, మనల్ని ఆనందపరచడానికి ఒక రూపం ఉంటే కానీ మనకి తెలియదు కనుక ఈ రూపాలు ధరించాడు ఆయన. అసలు ఆయన రసస్వరూపుడు, అంటే ఆనంద స్వరూపుడు తప్ప ఇంకేం కాదు. సహా పరమాత్ముడు ఆనంద స్వరూపుడు. ఎటువంటి ఆనందం, ఒక్కొక్కడికి జిలేబీ తింటే ఆనందం, ఒక్కొక్కడికి ఉండ్రాయి తింటే ఆనందం, ఒక్కొక్కడికి అది ఇది కాదు, ఆ దిక్కుమాలున్నటువంటి మిరపకాయ బజ్జీలు వేసుకు తింటే ఆనందం. అక్కడికి వెళ్ళిపోయి ఆ బడ్డీ దగ్గర ఒక ఆయన నన్ను స్కూటర్ మీద తీసుకెడుతూ ఎక్కడ అక్కడ ఆగిపోవడం, ఆ బజ్జీల దగ్గర తినడం, ఇక అది తింటే ఆయనకు బ్రహ్మానందం. అది పైగా బ్రహ్మానందం కలిగిందండి, ఎంత బాగుందో అన్నాడు ఆయన. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం కలుగుతుంది. ఈ పిచ్చి ఆనందములను బ్రహ్మానందం అనరు. ఎక్కడైతే మనస్సు ఒక్కసారి అటువంటి అనుభవాన్ని పొందుతుందో, అనుభవం పొందిన తర్వాత ఇహ వస్తువుల మీద దృష్టి ఉండదు, మధ్య మధ్యలో దివ్యమైన అనుభూతులు పొందుతుంది మనస్సు మనకి తెలియకుండానే, అది బ్రహ్మానందం. ఆ దివ్యానుభూతుల యొక్క వల్ల వచ్చే ఆనందం క్షణికమే, మనకి మానవులకు క్షణకాలమే ఉంటుంది. శాశ్వతమైన ఆనందం కలగాలంటే నిరంతరం యోగములో, తపస్సులో ఉండాలి. యోగంలో తపస్సులో ఉండడం అంటే మన పనులు మానుకోమని కాదు, ఆచరణ సక్రమమైతే బ్రహ్మానందం పొందుతాం. మనలో ఆచరణ శూన్యమట, ప్రతి వాడికి కూడా ఆచరణ శూన్యం. ఎవడైనా దైవనామస్మరణం చేస్తున్నాడంటే ఆ నామస్మరణం చేసిన సేపు మనస్సు లగ్నం చేయడు. 10 మంది తనను మెచ్చుకోవడం కోసమో, తనకి గుర్తింపు రావడం కోసమో ఒక్కసారి ఒక అరుపేరు చేస్తే అది నామస్మరణ అనిపించుకోదు. ఈ చేస్తున్నటువంటి మనస్సు, వాక్కు ఒకటైపోవాలి. మనం వాక్కుతో పొలుగుతున్నాం, మనస్సు మాత్రం ఇక్కడ ఉండదు. ఈ నామం చేసే కాసేపు మనస్సు మాత్రం వేరే చోట ఉంటుంది. ఇంటి దగ్గర నేను పొరపాటు తాళం వదిలేసి వచ్చా, కొంప తీసి దొంగాడు కానీ లోపల దూరడం లేదు కదా. లేకపోతే మా ఆవిడకి అమాయకత్వం పెరిగిపోయింది, ఎవడొస్తే వాడికి రూపాయలు ఇచ్చేస్తుంది, కొంప తీసి ఇంట్లో పెట్టిన 100 రూపాయలు వదిలేసా, అది కానీ దానం చేసేయడం లేదు కదా, ఈ రకంగా ఉంటూ ఉంటుంది. అలా కాకుండా మనస్సుని ఈ వాక్కుతో లగ్నం చేస్తే అప్పుడు చేసే నామం వల్ల అనుభూతి కలుగుతుంది. ఆ దివ్యమైన అనుభూతి శాశ్వతత్వం చేయాలంటే మనిషికి ఆచరణ యోగ్యమై ఉండాలి, అలా ఉంటే పొందుతాట. కానీ పరమ ఋషి అయిన అగస్త్యుడు నిత్యము ఆనందం పొందుతాట మనస్సులో. ఆయనకు ఒకప్పుడు కష్టం లేదు, ఎప్పుడు బ్రహ్మానందమే. అందుకని ఆయన ఏమన్నారంటే, ఆనందరసాత్మకుడు, రసస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, బ్రహ్మానందాన్ని అలా పొందుతాడు. అసలు ఇంకా ఆయన జీవితంలో కష్టం లేదన్నమాట, అంతటి గొప్పవాడు. అసలు ఆనందరసాత్మకుడు అన్నంలోనే అగస్త్యుని యొక్క గొప్పతనం తెలుస్తోంది. చచార అద్భుత హేతూని తీర్థాని ఆయతనాని చ శైలారణ్యాపగా ముఖ్యాన్ సర్వాన్ జనపదానపి. ఒకనాడు ఆయన అనుకున్నాడు, ఎంతటి దేవలోకం వాడైనా, పాతాళం వాడైనా, ఇంకోడైనా భూమండలం మీద అడుగుపెట్టి తీర్థయాత్రలన్నీ చూస్తేనే వాడికి మోక్షానికి అర్హత వస్తుంది. ఇది భగవంతుడి చేత ప్రతిపాదించబడిన సిద్ధాంతం. ఈ ఆర్యావర్తమని పిలువబడే ఈ భూమండలంలో అండి ఒక్కసారైనా సరే మానవుడు వీలున్నంత వరకు ఎక్కువ తీర్థయాత్రలు చూస్తే అప్పటితో జ్ఞానికి కూడా పరిపూర్తి అవుతుంది అండి. రహస్యం చెబుతున్నా, తీర్థయాత్రలు ఒక్కసారైనా చెయ్యకపోతే వాడు చేయడం కోసమే మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడన్నారు. ఎంతో వాడు యోగి, వాడికి మోక్షం వచ్చేంత వరకు స్థాయికి వెళ్ళాడు, కానీ జ్ఞానం పూర్తి అవ్వాలంటే ఒకసారి తీర్థయాత్రలు చేయాలి. అందుకే కృష్ణుడు చేశాడు. ఆనాడు రామచంద్ర ప్రభువుని కూడా తెగ తిప్పారు. అరణ్యవాసం వంకబెట్టి రాముడు తర్వాత తిరిగాడు, ప్రారంభంలోనూ విశ్వామిత్రుడితో తిరిగాడు, పెళ్లికి ముందు అయ్యాక తిరిగాడు. రహస్యం అదనమాట. భగవంతుడు కూడా తిరిగి మళ్ళీ అవతారం చాలించాలంటే, తిరిగి తన భగవత్ స్వరూపంలో చేరుకోవాలంటే తీర్థయాత్రలు చేయాలి. బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామ ఘట్టానికి ముందున్న ఈ ఘట్టంలో చెప్పారు, ఇది చెయ్యకపోతే కుదరదట. కృష్ణుడైనా నువ్వైనా నేనని ఎవరైనా చెయ్యాలి. అందుకే ఈ తెలుసు కాబట్టే ఇంత పూర్వం మన సత్యసాయిబాబా వారు తిరిగారు, షిరిడి సాయిబాబా వారు కూడా తిరిగినట్టున్నది. అలాగే ఇంకా మహాత్ములు ఎందరెందరో ఋషులందరూ కూడా ఆసేతు హిమాచలం చేరు, మానసరోవరం గణపతి సజ్జానంద స్వామి వారు కూడా తిరిగారు. ఇవన్నీ తిరగడానికి కారణం అది. ఒకవేళ తిరగకపోతే ఇంత పూర్వం జన్మలో తిరిగైనా ఉండాలి వాడు మోక్షం పొందాలంటే, లేదా ఇంకో జన్మ ఎత్తి ఆ జన్మలో దీని కాంపెన్సేషన్గా పూర్తి చేసుకుని కానీ మోక్షం పొందడట. అంచేత ఎంతో కొంతవరకు భూమండల ప్రదక్షిణం చేయాలి. అగస్త్యుడు ఏమనుకున్నాడంటే, సమస్తమైన లోకాలు తిరిగాను కానీ భూమండలంలో నేను తిరగలేదు, అప్పటికి కానీ నాకు పరిపూర్ణ జ్ఞానం రాదు, అప్పుడు కానీ నేను ఎందుకు పుట్టానో అది సార్థకత పొందదు అనుకున్నాడు. ఇలా భావించి ఆయన ఏం చేసేట మహానుభావుడు అంటే చచారా తిరగడం మొదలుపెట్టాడు. ఎక్కడెక్కడికి తీర్థాన్ని తీర్థస్థలాలన్నీ తిరిగాడు వరసపెట్టి. ఇంకా శైల అరణ్య ఆపగా ముఖ్యాన్ సర్వాన్ జనపదానపి, కొండలు తిరిగాడు. ఏడు కొండలు అని పిలువబడేటటువంటి ఈ సప్తగిరిని వెళ్ళాడు చక్కగా. శ్రీశైలం ఇవాళ సమస్తమైనటువంటి కొండలు తిరగడం మొదలుపెట్టాడు. తర్వాత అరణ్యాలు తిరిగాడు. ఏది నైమిషం మొదలైనటువంటి అరణ్యాలు, నదులు ఎక్కడుంటే ఎక్కడికల్లా వెళ్ళడం మొదలెట్టాడు. గంగా గౌతమి సమస్తమైన నదులు తిరగడం మొదలుపెట్టాడు. జనపదములు కూడా తిరుగుతున్నాడు. కేవలం అడవులు గుట్టలే కాకుండా మనలాంటి ప్రజలుండే ఊళ్ళు కూడా తిరిగాడు ఆయన. అలాంటి ఊళ్ళల్లో ఎన్నో పవిత్రమైన క్షేత్రాలు చూసుకున్నట్ట. తేషు తేషు అఖిలాన్ జంతూన్ అజ్ఞానతిమిరావృతాన్ శిశ్నోదరపరాన్ దృష్ట్వా చింతయామాసతాన్ ప్రతి, పాపం తిరిగిన ప్రతి చోట చూసేటండి. ఎక్కడ చూసినా సమస్త ప్రాణులు మనలాంటి ప్రాణులందరూ కనిపించారట. ఎలా ఉన్నారట? అజ్ఞాన తిమిరావృతాన్, అజ్ఞానం అనేటటువంటి చీకటి చేత ఆవరింపబడున్నారట ప్రతివాడు. ఎక్కడ చూసినా సరే తమను తాము పేరుకి విజ్ఞానులు అనుకుంటున్నటువంటి అజ్ఞానులు ఉన్నారట. అజ్ఞానం అనే అంధకారంలో మగ్గురులై ఉన్నారు. ఆ చీకట్లోంచి బయటికి రావడంలా, ఆ చీకట్లోంచి బయటికి రావడానికి ట్యూబ్ లైట్ల కాంతి పనికిరాదు. అందుకని అందులో పడి మగ్గురులు అయిపోయి నానా బాధ పడుతున్న వాడిని చూశారు. శిశ్నోదర పరాన్, ఎంతసేపు ఆహారం కోసం మైథునం కోసం మాత్రమే జీవిస్తున్నారు. అటువంటి వాళ్ళను చూసి చింతయామాసతాన్ ప్రతి, వాళ్ళ గురించి చాలా దుఃఖించేట. అయ్యయ్యయ్యో, మొత్తం భూమండలం అంతా తిరిగాను, వసుధాం యమాం భూమండలం అంతా తిరిగాను వరసపెట్టి, కానీ ద్వారకానగరం మహాద్భుతమైన క్షేత్రం అది అపవిత్రంగా ఉంది. కాశీ వంటి క్షేత్రం అక్కడ ఎంతసేపు వచ్చే భక్తుల మీద ఎలా సంపాదిద్దామని చూసేటటువంటి ఆలయ అధికారులు ట్రస్టీ బోర్డు తయారైంది. అక్కడ కూడా ప్రభుత్వం వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అర్చకులు చూస్తే వాళ్ళు భగవంతుడిని ముక్తసరిగా ఆహారం కోసం అర్చిస్తున్నారు. భక్తులు కూడా భగవంతుడికి ఇచ్చే కానుకల్లో తమకేదో లాభం కోసం స్వార్థం కోసం చూస్తున్నారు. ఇలా ఎవండి చూడండి, ప్రతివాడికి స్వార్థమే. భగవంతుడు ఈ కొబ్బరికాయ కొట్టినందువల్ల నువ్వు నాకు ఇన్ని లక్షలు ప్రసాదించు అని కోరుకోకుండా భగవంతుడి దండం పెట్టేవాడు ఒక్కడో కనపడ్డల్లా. భక్తులలో దోషం, భక్తిలో దోషం, అర్చనలో దోషం, అర్చకులలో దోషం, ఆలయ నిర్వాహకులలో దోషం, ఆ ప్రాంతంలో అందరిలో దోషం, వ్యాపారులలో దోషం, ప్రతి మానవులలో దోషం, గురువులలో దోషం, శిష్యులలో దోషం. ఇలా దోషాలు చూసి చూసి మతిపోయింది. అక్కడి నుంచి భ్రష్టుడి ప్రయాగ దగ్గరకు వచ్చాడు. మళ్ళీ దుఃఖిస్తూ ప్రయాగ క్షేత్రంలో చూస్తే ఒకళ్ళొకళ్ళు పొడుచుకు తెచ్చిపోతున్నారు. కులములు వర్గములు పేరుతో వైషమ్యాలు పెరిగిపోయి హింసించుకోవడం మొదలుపెట్టారట. ఒకడి యొక్క క్షేత్రాన్ని మరొకడు లాక్కుంటున్నారట. ఒకరి దగ్గర ఉండే శాస్త్రాలు మరొకడు లాక్కుంటున్నట్ట. ఒకరి దగ్గర ఉండే ధనాన్ని మరొకడు దోచుకుంటున్నట్ట. ఇవన్నీ చూసి పరమదుఃఖం కలిగింది ఆయనకి. చచ్చ చచ్చ, మానవులలో ఇంత స్వార్థపరాయణత్వం ఉన్నదా? ఎలాగ వీళ్ళు ఉత్తరింపబడ్డం? పోని అరణ్యంలో నివసించే శబరులు కిరాతకులు వాళ్ళైనా కాస్త కలశం లేకుండా ఉన్నారా అంటే, వాళ్ళు నాగరకుల మీద పడి, అంటే సిటీస్లో ఉండే వాళ్ళ మీద పడి వాళ్ళని బాణాలు పెట్టి చంపేస్తున్నారు వాళ్ళు కూడా. ఇలాగ ఎక్కడ చూసినా దుఃఖాలే దుఃఖాలు. అప్పుడు ఆయన, ఇంక లాభం లేదు, ఈ మానవుల యొక్క దుఃఖాన్ని చూడలేకపోతున్నాను, అజ్ఞానంలో పడ్డారు, తమను తాము నాశనం చేసుకుంటున్నారు, మోక్ష మార్గానికి క్రమేపీ దూరం అయిపోతున్నారు, ఇంక నేనేం చెయ్యను అనుకుంటూ కాళ్ళు ఎటు నడిపిస్తే అలా వెళ్ళాడు. వెడుతూ ఉంటే ప్రాప్తం ఆసీత్ మహాపుణ్యం కాంచీనగరముత్తమం, అలా వెళ్ళి 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 అనుకోకుండా అత్యుత్తమమైన మహాప్రశస్తికెక్కిన దివ్యక్షేత్రమైన కాంచీనగరం చేరాడు. కంచి అంటామే వాడు మనం, ఆ కంచి చేరాడు. తత్ర వారణశైలేంద్రం ఏకామ్ర నిలయం శివం కామాక్షీం కలిదోషగ్నిం అపూజయదథాత్మవాన్. అక్కడికి వెళ్ళాట, అక్కడ కరిగిరి మీదకి వెళ్ళి ఏకామ్రనాథుడు అని పేరుతో ఉండే శివుడికి నమస్కారం చేశాట, కామాక్షీదేవికి దండం పెట్టాట. కంచిలో కామాక్షి ఆలయం చాలా ప్రసిద్ధికెక్కినటువంటిది, అలాంటి కామాక్షి ఆలయానికి కూడా వెళ్ళాట. ఆ కామాక్షి ఎటువంటిది, కలి దోషగ్నీం, కలి యొక్క దోషములను నాశనం చేస్తుందట. అసలు ఆవిడ చూస్తే చాలు, ఇంతకాలం మనం కలిలో ఉన్న పాపాలన్నీ తొలగుతాయి. అటువంటి ఆవిడ్ని పూజించాడు. అప్పటికి కొంత మనస్సుకి ప్రశాంతత చిక్కింది ఆ ఏకామరనాథుణ్ణి కంచిలో ఉండే కామాక్షిదేవిని చూచాక. అక్కడ మంచి కొండ, ఆ కొండ పేరు గజశైలం అట, వారణశైలము కరిగిరి గజశైలం ఇలా పిలుస్తారు. ఆ కొండ మీదకెక్కి కూర్చున్నాడు. కూర్చుని లోకహేతో దయార్ద్రస్య ధీమత చింతనో ముగుకు, లోకములకు ఎలాగ నేను మేలు చెయ్యాలి, లోకంలో ఉండే వాళ్ళ కష్టాలు తలుచుకుంటే హృదయం ద్రవిస్తోంది, హృదయం బండరాయి కాదు ఎవరికీ కూడా, కాబట్టి హృదయం ద్రవించాలి కష్టాలతో ఉన్న మానవులను చూస్తే. వీళ్ళకి క్షేమం ఆనందం మోక్షం ఎలా కలుగుతాయి, వీళ్ళ కష్టాలు ఎలా తొలగుతాయి అని మనసులో దయార్ద్ర హృదయుడి పదే పదే ఆలోచించాడు. ఆలోచించాక హఠాత్తుగా ఆయనకి తెలియకుండానే పద్మాసనం వచ్చింది. ఆసనం వేసుకున్నాడు, ధ్యాన ముద్రలో పడ్డాడు. చిరకాలేన తపసా తోషితో భూత్ జనార్దనగా, ఎంతో కాలం తపస్సు చేశాడు, బ్రహ్మానంద భరితుడి తపస్సు చేశాడు, శ్రీమన్నారాయణుని యొక్క దివ్య రూపాన్ని మనస్సులో నిలుపుకుని ఆ జనార్దనుడిని నిలుపుకుని తపస్సు చేశాడు. అలా తపస్సు చేయగా చేయగా 1000 సంవత్సరాల కాలం గడిచింది. 1000 సంవత్సరాల కాలం గడిచేసరికి భగవంతుడైన శ్రీమన్నారాయణుడు ఈయనకి జాలిపడ్డాట, దయతలి చేట. ఒక్కసారి ఎదురుగుండా దివ్య రూప ధరో దేవః సాక్షాత్ ఆత్మన రూపిణః, దివ్య రూపాన్ని ధరించాడు, అగస్త్యుడికి ఎదురుగుండా నిలబడ్డాడు. అప్పుడు ఆయన 1000 చేతులు 1000 పాదాలు 1000 నేత్రాలు, ప్రతి చేతికి బంగారపు కంకణాలు మొదలైన ఆభరణాలు, బాహువులకు ఆభరణాలు, శిరస్సుల మీద కిరీటాలు, భుజ కీర్తులు, నడుముకి మంచి పట్టు పీతాంబరం, ఆ పీతాంబరం మీద కట్టబడినటువంటి వడ్డాణమట, పాదములు తామర పువ్వుల్లో ఉన్నాయి, కళ్ళు అప్పుడే వికసిస్తున్న తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి, అవ్యయుడు పరమేశ్వరుడు అటువంటి మహానుభావుడు ఎదురుగుండా ప్రత్యక్షమయ్యాట. సాక్షాత్ చింత చిన్మాత్ర విగ్రహం, ఆ విగ్రహం ఎటువంటిదంటే చిన్మయ విగ్రహము అన్నారు. మనది ఆయనది పెద్ద తేడా లేదు, ఆయన రూపం ధరిస్తాడు, రూపం లేనివాడే భగవంతుడు కానీ ఆయన రూపం ధరిస్తాడు, మనము రూపం ధరిస్తాం, మనకి కళ్ళు ముక్కు చెవులు ఉన్నట్టే ఆయనకి ఉన్నాయి, కాకపోతే ఆయన రూపం వద్దనుకుంటే వారేసి ఇంకో రూపం, అసలు రూపం లేకుండానే ఉండగలడు, ఏ రూపం కావాలంటే రూపం ధరించగలడు, మనం మాత్రం ఈ రూపంలో చెట్టు కావాలంటే మారలేము. ఒకవేళ డ్రామా వేషం వేసినా కూడా ఈ అవయవాల్లో మార్పు కుదరదన్నమాట. అందుకని మనది మృణ్మయ దేహము అన్నారు, మట్టిలో కలిసిపోయే దేహం ఇది, ఆయనది మట్టిలో కలిసే దేహం కాదు కనుక ఏమంటున్నాడు ఇందులో, చిన్మాత్ర విగ్రహం, చిన్మయమైనది అది. చిత్ అంటే మరొక అర్థం ఏంటంటే హృదయము అని అర్థం అన్నమాట. సంకల్పంతో లోకాలన్నీ సృష్టించగలిగేది, సంకల్పంతోటే రూపం ధరించగలిగేవాడు కనుక చిన్మాత్ర విగ్రహుడు అన్నారు ఆయన. అంటే సంకల్పం చేస్తే చాలు, ఇలా అనుకుంటే అలా రూపం ధరించగలుగుతాడు ఆయన, అలాంటి రూపంతో ప్రత్యక్షమయ్యాడు. శంఖ చక్రాక్ష వలయ పుస్తకో జలబాకుకాం పోరయిత్రీం జగత్కృత్రం ప్రభయా దేహజాతయా ప్రాదుర్బభూవ పురతో మునేహ అమిత తేజస. శంఖం చక్రం జపమాల అలాగే చేతిలో పుస్తకాలు కూడా ధరించాడు. ఆయన శిరస్సుల మీద నుంచి వస్తూ ఉన్న దివ్యమైన ధగద్ధగితమైన కాంతిని చూచి మతిపోయింది ఈయనకి. ఆయన శరీరం మీద కాంతి మొత్తం లోకాలంతా వ్యాపించేసింది వరసపెట్టి. అంతేనా, ఎదురుగుండా నిలబడిన ఆయన ఒక్కసారి ఇలా క్షీణించట ఇతనికి చూపించడానికి ఆదిశేషుడు ప్రత్యక్షమయ్యాడు. శేషుడి మీద ఇలా పవళించాడు. కుడి చేతి మీద తలపెట్టుకున్నట్టప్పుడు ఆయన ఈయన ఒక్కొక్క ప్రార్థన చేస్తూ ఉంటే చేతి ఈ మళ్ళీ ఎడం వైపు కొత్తిగిల్లట. ఆ తరువాత కూర్చున్నట్ట. నాలుగు రకాలైనటువంటి ముద్రలు చూపించట ఆయనకి. ఈ ముద్రలు చూపిస్తూ ఉంటే మరి ఆటోమేటిక్గా 1-2,000 కాళ్ళు కదా, కాళ్ళు కదులుతున్నాయి. ఆయన కదిలితే చేతులు కదులుతున్నాయి, తలలు కదులుతున్నాయి. తలల మీద కిరీటాల మీద గంటలున్నాయి, చేతులకి గాజులున్నాయి అంటే బంగారం కంకణాలు, సువర్ణ ఘంటా కంకణాలు, కాళ్ళకి దండ గడియారాలు ఉన్నాయట. ఇవన్నీ ఈయన కదులుతూ ఉంటే ఎలా ఉన్నాయటండి, కళ్ళు గల్లిని శబ్దం చేస్తున్నాయటండి. అబ్బా, ఆ మహాద్భుతమైనది అది. ఆ భోగి భోగ పర్యంక మధ్యమున వల నొప్పు పచ్చని ఒలువవాని మేఘ మధ్యంబున మెరుగు చాదంబున ఉరమున శ్రీదేవి ఒప్పువాని ముసరు తేటులు వెవ్వ ముఖ చతుష్కముకల తనయుడాడి బొడ్డు దమ్మివాని కదలిన బహు పదక్రమ విశేషంబుల రవము చూపెడిను పురములవాని జలజగర్భరుద్ర సనక సనందన సత్యజామర ప్రశస్యమాన చరుతుడైన వాణి సౌందర్య కని అయిన వాణి అట్టి పురుషవర్యుగాంచే. ఆ పాము యొక్క చుట్టల మధ్యలో పవళించి పీతాంబరధారి అయి ఉన్నాడు ఆయన. ఇటు నుంచి ఇటు కదిలినప్పుడన్నీ ఆ కాళ్ళకి వాటికి ఉండే గజ్జలు గల్లుని శబ్దం చేస్తూ ఉన్నాయి. బొడ్డులోంచి బ్రహ్మదేవుడు తామర పువ్వులో పుట్టాట. తామర పువ్వు బొడ్డులో చాలా పైకి వచ్చింది. అందులో ఉన్నాడు ఇంత ఉన్నట్ట పిల్లాడు బ్రహ్మదేవుడు. బుజ్జి బుజ్జి బాలుడు లేక అందులో నాలుగు ముఖాలతో ఆడుకుంటున్నట్ట. అసలే బ్రహ్మదేవుడు లేత ముఖం, పైగా ఆయన ముఖం కూడా తామర పువ్వేమో అనుకుని ఆ తామర పువ్వులో తేనె తాగడానికి చంకారాలు చేస్తూ మీదకి వాళ్ళ తుమ్మెదలు తుమ్మెదలు వాళ్ళతో ఇలా తోలుకుంటున్నట్ట. ఇలా మహావిచిత్రం. రుద్ర సనక సనందనాథులందరూ ఆయనను సేవిస్తూ ఉన్నారు ఓం నమో నారాయణాయ అంటూ అటువంటి సేవలు అందుకుంటూ ఉన్న మహానుభావుడు చూచేచట. తం దృష్ట్వా ఆనంద భరిత ప్రణమ్యచ ముహుర్ముఖు. ఆయన్ను చూచాడు, ఆనందపడిపోయాడు. ముహుర్ముఖు ప్రణమ్యచ, మాటి మాటికి దండం పెట్టాట. ఒకసారి కాదు, దండం పెడతాడు, లేస్తాడు, మళ్ళీ కాళ్ళ మీద పడతాడు, మళ్ళీ లేస్తాడు, అడుగుల కింద తుమ్ము నెత్తికి రాసుకుంటాడు, మళ్ళీ పొర్లి గింతలు పెడతాడు. అంటే ఆనందం కూడా ఒక పిచ్చి ఉన్మాదం. బ్రహ్మానంద భరితుడైపోయాడు మరి అటువంటి రూపాన్ని చూచి. అంతే తనను తాను మర్చిపోయాడు. అప్పుడు అలా అడుగుల మీద పడుతూ లేస్తూ క్రమ్మరలు వేస్తూ మళ్ళీ దుమ్ము నెత్తి మీద రాసుకుంటూ కాసేపు మనిషి కళ్ళ వెంబడి నీళ్లు కారిచిపోయాట. వినయావనత భూత్వ సంతుష్టావ జగత్పతి. వినయ గాత్రుడి వంచిన శరీరంతో ఎప్పుడైనా సరే పెద్దలు కనపడగానే నమస్కారాలు వంగి చెయ్యాలి. శరీరం సహకరించకపోతే మనం ఏం చేయలేము అనుకోండి, అది వేరే విషయం. ఒక గురువును ఒక శిష్యుడును కలిసి భోజనానికి వెళ్ళారు, ఓ తోటకి విందు భోజనానికి. ఇద్దరు చెప్పులు బయట విడిచిపెట్టి వెళ్ళారు. భోజనం పూర్తయింది తర్వాత గురువుగారు శిష్యుడు బయటకు వచ్చారట. నాయన శిష్య, చెప్పులు కనపడటం లేదు, గురువుగారి పరిస్థితి ఇలా ఉన్నది. నాయన చెప్పులు కనపడటం లేదు, కాస్త చూడరా శిష్య అన్నారట. చొక్కలు కనపడుతున్నాయి కానీ చెప్పులు కనపడటం లేదు గురువుగారు అన్నాడు ఆయన. ఈయనకంటే 2 ఎక్కువ తిన్నట్ట వెనక్కి తిరిగి. సరేరా, అయితే పొట్టలు ఇలా వచ్చేసిన కారణం చేత వంగలేకపోతున్నాం, చెప్పులు దొరకడం లేదు, కనీసం అరుగుతుందేమో 2 జీలకర్ర పరకలు తేరా తింటావా అన్నట్ట శిష్యుడు గురువుగారు. గురువుగారు 2 జీలకర్ర బద్దలు లోపలికి వెళ్ళే ఖాళీ ఉంటే 2 బొబ్బట్లు తినకపోదునా అన్నట్ట ఆయన. ఎవరి యోగం వారిదన్నమాట. అలా కాదు, శరీరం సహకరించకపోతే వేరు కానీ మహాత్ములు కనపడగానే వంగి నమస్కరించాలి వినయంగా. మహాత్ముడైన ఈయన కూడా ఒక్కసారి పాదాలకి వినయంగా నమస్కరించాడు. సంతుష్టపరిచాడు ఆ జగత్పతిని, దేవదేవుణ్ణి, జనార్దనుణ్ణి. అథోవాచ జగన్నాథ తుష్టోస్మి తపసాతవ. జగన్నాథుడు బ్రహ్మానంద భరితుడయ్యాడు. నాయన అగస్త్య మహర్షి, నీ తపస్సుకి నేను సంతోషించా, బ్రహ్మానందం పొందాను. ఏం కావాలో కోరుకోయా, నీవు ఏం కూరితే ఇవ్వడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చా. వరం వరయభద్రం తే పవిత భూసురోత్తమగా. ఓ భూసురోత్తమ, ఏ వరమైతే అది నీకు నేను కోరుకుంటే ఇస్తాను, సందేహించొద్దు, ఆలోచించుకు అనగానే ఈ విధంగా భగవంతుని చేత అడిగబడినటువంటి ఆ మునిసత్తముడు జవాబిచ్చాట. మహానుభావ, ఎది తుష్టోసి భగవన్ ఇమే పామరజం తవగా. మహానుభావ, నువ్వు నా ఎడల నిజంగా సంతోషం చెందేవా? అయితే నేనేం నా కోసం కోరుకోవటం లేదు, ఎందుకంటే నా తపశక్తితో నాకేం కావాలంటే నేను సృష్టించుకోవాలి, ఐశ్వర్యాలు అక్కర్లా, లోకపాలన అక్కర్లా, నాకు ఇంకోటి అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లా, నేను ఎందుకు తపస్సు చేశానంటే నా కోసం కాదు. అది మహాత్ముల గొప్పతనం. సరే, అంత తపస్సు చేసి భగవంతుడు నీకేం కావాలో కోరుకో అంటే నేను నీ దగ్గర ఉండాలి, ఇలాంటి కోరికలు కోరడాలా? ఇమే పామర్ర జంతవహ, ఈ భూలోకంలో జీవులు చూసావా? జంతువులంటే మామూలు జంతువులు అనుకోకండి, జంతు శబ్దానికి మనిషి జీవి అని అర్థం అన్నమాట. ఇంగ్లీష్ కూడా అంతే, యానిమల్ అంటాం. మ్యాన్ నీజే సోషల్ యానిమల్ అన్నాడు రూసు అనేవాడు. అక్కడ యానిమల్ అంటే ఏమిటనమాట, అక్కడ ఈ జంతు శబ్దమే, సంస్కృతం నుంచే అది కూడా కొన్ని పదాలు ఎరువుచ్చుకుంది. అంచేత ఈ ప్రాణులు చూచావు కదా, అజ్ఞానంలో పడి కొట్టుకుతొస్తున్నారు. మహానుభావ, పామరులు వీళ్ళు, పరమార్థ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళంతా కూడా. కేనోపాయాన ముక్తాహ సుహు ఏతన్మే భక్తుమర్హసి. ఏ ఉపాయంతో వీళ్ళు మోక్షం పొందుతారయ్యా? వీళ్ళ జీవితంలో వీళ్ళ వాటాలు చూస్తే ఇక మోక్షం పొందేటట్టు కనపడాలా? కొట్టుకోవడం, తిట్టుకోవడం, సక్రమమైన కార్యక్రమం ఎవరు చేయరు, ఎవడైనా మంచి పని చేస్తే పుల్లలు పుడుతున్నారు వీళ్ళు. ఇంక వీళ్ళు ఎలా మోక్షం పొందుతారు? నాకు చాలా జాలిగా ఉన్నది, వీళ్ళందరూ ఇలా భ్రష్టులు అయిపోతూ ఉంటే నేను ఒక్కడిని ఎలా మోక్షం పొందుతాను? తన చుట్టుపక్కల వాళ్ళందరూ ఆకలికి మాడుతుంటే తాను ఒక్కడు ఎదురుగుండా పంచపక్ష పరమాన్నాలు ఆకులు వేసుకు తినేవాడు అధముడు. మా ప్రజలందరూ బాధపడుతూ ఉంటే నేను ఒక్కడనే మోక్షం పొందడం అన్యాయం. అంచేతను వీళ్ళని ఎలా మార్చాలో నువ్వు చెప్పు, వీళ్ళకి ఉపాయం చెప్పు, తేలికగా మోక్షం పొందడం కష్టం, ఎక్కువ చేయలేరు వీళ్ళు పాపం. అందున రాబోయే కలికాలంలో ఉండే మానవులు అసలు వల్ల కాదు, వాళ్ళు ఎక్కువ కష్టపడలేరు, సున్నితంగా ఉంటారు వాళ్ళు. గంట గడిస్తే ఉపవాసానికి అరగంటకు 6 సార్లు కాఫీ అనబడేటటువంటి ఒక విష పదార్థం పోసుకుంటే కానీ ఆగలేని పరిస్థితి పాప వీళ్ళది. మరి ఎలాగ వీళ్ళు బాగుపడేది? ఇది పృష్ట భగవత ప్రవాచ మునిసత్తమ. నాయన, నువ్వు ఇలా అడిగావు, నీకు నేను సమాధానం చెబుతున్నా విను. జనార్దనుండి నేను నిన్ను అనుగ్రహించడానికి ఇక్కడ అడుగుపెట్టాను. ఇదే ప్రశ్న పూర్వకాలంలో శివుడు, నేను, బ్రహ్మ మా ముగ్గురికి కలిగింది. త్రిమూర్తులు అని పేరు పెడేటటువంటి మేము ముగ్గురం కూడా సృష్టి ఆరంభంలో పుట్టాం. పుట్టి అసలు మేమెవరం, ఎక్కడి నుంచి వచ్చామని తెగ ఆలోచించాం. మా ఆలోచనలు తెగలేదు. ఇంతలో మా కళ్ళ ముందు మాకు తెలియకుండానే శిశురుక్ష అనే మాటలు వినబడి ఓహో సృష్టి చేయడానికి మేము ఉన్నాం కాబోలు అనుకున్నాం. ఏదో తెలియనటువంటి ఒక దివ్యశక్తి అనుగ్రహంతో ఇదిగో ఈ బ్రహ్మ అనేవాడు సృష్టించాడు, నేను పోషించా, పరమేశ్వరుడు లయం చేశాడు. ఇలా ఎంతో కాలం సృష్టి సాగుతూ ఉంటే మా సృష్టిలో అవకతవకలు కనిపించాయి. ఆ అవకతవకలు ఎలా ఉన్నాయంటే మంచి బలశాలినైన ఒక మహాస్త్రీ కనిపించింది, ఏనుగులా కనిపించింది. ఆవిడికి బాగా సన్నగా ఉండేవాడిని భర్తగా ఇచ్చాడు ఈ బ్రహ్మదేవుడు. ఒక ఆవిడ మహాసౌందర్యవతి, భయంకరుడైనటువంటి వాడిని, దుర్మార్గుణ్ణి భర్తగా ఇచ్చాడు ఈ బ్రహ్మదేవుడు సృష్టిలో. ఒక ఆవిడ సుగుణాల రాశి, భర్త నిరంతరం సాయంకాలం అయితే అలా పుచ్చుకుంటే గాని తృప్తి ఉండనటువంటి వాడు దొరికాడు. ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులు, ఏ ఒక్కళ్ళకి అన్యోన్యత లేదు, ఆనుకూల్యత లేదు. ఎక్కడ చూసినా దోషాలే, ఎక్కడ చూసినా కష్టాలే, ఎక్కడ చూసినా బాధలే. సృష్టి సమతౌల్యం లేకపోవడం చూసి మేము చాలా దుఃఖం చెందాం. దుఃఖం చెంది అసలు ఈ మానవులకు, ఈ జీవులకు ఎలా సుఖం కలుగుతుందని ఆ మేము ముగ్గురం కూడా ఒకప్పుడు ప్రశ్న వేసుకున్నాం. ఏషయేవ పురా ప్రశ్న శివేన చరితో మమ అయమేవ కృత ప్రశ్నో బ్రహ్మణో తు తతఃపరం. బ్రహ్మ నన్ను అడిగాడు, నేను శివుణ్ణి అడిగా, శివుడు మళ్ళీ మా ఇద్దరు అడిగాడు, మేమిద్దరం ఆయన అడిగాం. ఇలా ఒకళ్ళొకడు ఎన్నోసార్లు అడిగాం ఎలాగ ఈ మానవులకి సుఖం కలుగుతుంది అని. అయితే ఒక్కళ్ళ వల్ల కాలేదు. ఆ తర్వాత మేమందరం ఎలాగ అనుకుంటూ ఉంటే దుర్వాస మహర్షి మాకు తగిలాడు. కుతో దుర్వాస పశ్చాత్ భవతాదు తతఃపరం. ఆ తర్వాత దుర్వాసుడు మమ్మల్ని అడిగాడు. దుర్వాసుడు సరాసరి అమ్మవారు లలితాదేవి ఉండే మణిద్వీపానికి వెళ్ళగలడు, కాబట్టే అతడు మమ్మల్ని అడిగితే అతనికి మేము సమాధానం చెప్పరా. కానీ మా అందరికీ ఒక దివ్యమైన అనుగ్రహం కలిగింది అమ్మవారిది. ఆవిడ పంపిన ఒక విమానంలో మేము ఆవిడని వెళ్ళి చూచాం, చూడగలిగాం. మనం దేవీ భాగవతంలో చెప్పుకున్నాం ఈ కథని. అందరూ విమానంలో కలిసి వెళ్ళి స్త్రీ రూపాలు ధరించి అక్కడ అమ్మవారిని చూచారని ఆ కథనే కొంచెం చెప్పాడు. అమ్మవారు పంపినటువంటి విమానంలో మేము వెళ్ళి ఆవిడని చూచాం. ఆవిడ ద్వారా మాకు సందేహాలు తొలగాయి, మానవులకి మోక్షానికి కావలసినటువంటి విధానాన్ని ఇచ్చాం. అయితే ఆ విధానం భూలోకంలో వ్యాపింపజేయించడం నీ ద్వారా జరగబోతోంది ఇప్పుడు. అందుకే కేవలం మేము ముగ్గురం దుర్వాసుడు నలుగురు మాత్రమే చర్చించుకున్న విషయాన్ని భవతాతు తతఃపరం నీ చేత మాత్రం ఇవాడు అడగబడింది. భూలోకవాసులకు ఉండే కష్టాలు తొలగించే మార్గాన్ని ఇంతకాలానికి ఆఫ్టర్ ఏ లాంగ్ పీరియడ్ నువ్వు నన్ను అడిగావు. మమ్మల్ని మళ్ళీ తపస్సు చేసి మమ్మల్ని ప్రశ్నించావు. సంతోషిస్తున్నాను. భవద్భిహి సర్వభూతానాం గురుభూతైర్మహాత్మభిహి మమోపదేశే లోకేషు ప్రతితోస్తు వరో మమ అహమాదిర్హి భూతానాం ఆదికర్త స్వయం ప్రభువు. నాయన, నీలాంటి మహాత్ములు లోకోపకారం కోసం ఏ పనినా చేస్తారు. వాళ్ళు ఏ పని చేసినా పరోపకారం కోసమే. కొందరు పరాపకారం కోసం పుడతారు, కొందరు పరోపకారం కోసం పుడతారు. కానీ నీకు ఈ విషయం చెప్పే ముందు నేను నా మనస్సులో ఉండే లక్షణాలు చెబుతున్నా. నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే, అహం ఆదిర్హి భూతానాం, ప్రాణులన్నిటికీ మూలకారకుణ్ణి మొదటివాడిని నేననుకున్నాను. ఆదికర్త స్వయం ప్రభువు, నేనే ఆదికర్తని, నేనే స్వయం ప్రభువుని అనుకున్నాను. సృష్టిస్థితి లయానాం తు సర్వేషామపి కారక. సృష్టిస్థితి లయాలు చేయడానికి అన్నిటికీ నేనే మూలకారకుణ్ణి. సృష్టించాలన్నా నేనే, పోషించాలన్నా నేనే, చివరికి లయం చెయ్యాలన్నా నేనే అనేటటువంటి దానితో నేను ఉండేవాడిని చాలా కాలం. ఆ తర్వాత త్రిమూర్తిలు త్రిగుణములు కలిగినటువంటి వాళ్ళు త్రిగుణాతీతులు కాదు అని తర్వాత నాకు జ్ఞానోదయం కలిగింది. అంటే గుణం ఉంటేనే మాకు కూడా ఒక రూపం, త్రిగుణములు ఉంటేనే రూపం అట. మనకి రూపం కావాలంటే ఏ గుణం లేదనుకోండి, సత్వం కానీ రజస్సు కానీ తమస్సు కానీ అప్పుడు ఈ శరీరం ఉండదు. కాబట్టి గుణం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉందంటే అక్కడ గుణం ఉంటుంది అని గ్రహించాం. అది నీకు చెప్పాలి. చెప్పాలి అంటే ఈ దివ్య రూపంతో నీకు చెప్పకూడదు. ఇక్కడి నుంచి బయలుదేరు నువ్వు. బయలుదేరి దక్షిణ ప్రాంతంలో ఒక దివ్యమైన క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రమునకు దక్షారామం అని పేరు. అదే కాలక్రమేణా ద్రాక్షారామం అని చెప్పగా దక్షుడి యొక్క ఆరామం అది. దక్షుడు భస్మం అయ్యాక తిరిగి బతికిన ప్రదేశం కనుక దక్షారామం అన్నారు దానిని. అదిగో అక్కడికి వెళ్ళు. తుల్య భాగాన ఒక నది ఉన్నది. ఆ నదీ తీరం దగ్గరికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి నన్ను ధ్యానించు. నేను ఆ హయగ్రీవుడు అనే పేరుతో ఒక అవతారం చెందుతా. ఆ అవతారంలో నీకు ఒక దివ్యమైన మహత్తరమైనటువంటి కథను చెబుతాను. లలితా పరమేశ్వరి యొక్క కథ అది. ఆవిడ పుట్టడం, పండాసురాధుల్ని సంహరించడం, ఈ కథ అంతా నేను నీకు చెబుతా. అంచేత ఇక్కడ నుంచి నువ్వు బయలుదేరు నాయన అనగానే, అయ్య బాబోయ్, అలాగా ఆ శక్తి ఎటువంటిది ఒక్క ముక్క చెప్పది వినేసి ఆనందంగా పెడతాను. ఆ శక్తిని వర్ణించు చాలు, అక్కడికి వెళ్ళాక మిగతావి చెబుతూ కానీ అనగానే, అయితే చెబుతున్నాను, నువ్వు అడిగావు కదా. అంటే ప్రధానం యద్రూపం సర్వలోక గుణాత్మకం, అది ప్రధాన శక్తి, సర్వలోకములకు ఆధారభూతమైనది, గుణములు ధరించి ఇన్ని లోకాలుగా ఇన్ని మనుషులుగా మారింది అది. అపరం యద్గుణాతీతం పరాత్ పరతరం మహత్తది, అది పరము అపరము కూడా, గొప్ప గుణములకు అతీతమైన స్వరూపం కూడా అది, పరాత్పరమైనది మహత్తరమైనది. ఆ స్వరూపాన్ని కొంతమంది జ్యోతిస్వరూపం అన్నారు, కొంతమంది అవ్యక్త పరబ్రహ్మ స్వరూపం అన్నారు, కొంతమంది అనాది మధ్య లయము అన్నారు, మరి కొంతమంది అది నిరాకార స్వరూపం అన్నారు, సచ్చిదానంద స్వరూపం అని కొందరు అన్నారు దానిని, మరి కొంతమంది అది పరమాత్మ స్వరూపం అన్నారు, మరి కొంతమంది పరాశక్తి అన్నారు, మరి కొంతమంది శ్రీ లలిత పరా భట్టారిక అన్నారు. ఆవిడ ఆ మహాశక్తి స్వరూపం ఏమీ లేనిది, రెండు రూపములుగా తనను ఎలాగా రెండు రకాల త్విధాకృతం అభూత్ రూపం ప్రధాన పురుషాత్మకం, ద్విధ అంటే రెండు రకాలుగా మారింది. ఆ రెండు రకాలుగా మారినటువంటి దానిలో స్త్రీ రూపాన్ని లలిత అన్నారు, పురుష రూపాన్ని కామేశ్వరుడు అన్నారు. ఇలా ఆ మహత్తర స్వరూపమే రెండు రూపములుగా మారింది, లలిత కామేశ్వరుడు అనే రూపంతో. వాళ్ళ నుంచే సరస్వతి బ్రహ్మ, లక్ష్మి నారాయణులు, పార్వతి పరమేశ్వరుడు, ఈ విధంగా శక్తులు పురుషులుగా విభజింపబడ్డాం మళ్ళీ మేము. అలా విభజింపబడి లోకమును కాపాడుతూ ఉన్నాం. ఆ స్వరూపం వర్ణత్రయ విహీనం అది. పాపిష్టానామపి నా అంటే ఈ మహారాజు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రాజరూపం ఎత్తారంటే ప్రభు అయితే వాడు పాపాత్ముడండి. ఎవడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వంలోకి వెళ్ళాడో వాడు పాపాత్ముడు అయితే తీరతాడు ఏదో రకంగా. అటువంటి పాపిష్ఠులైన నరులందరూ కూడా విష్ణు స్వరూపులు అని పిలువబడ్డారు, నా విష్ణు ప్రతిపతి అని. ఎందుకనంటే మళ్ళీ ఆ విష్ణువుని ధ్యానం చేస్తే కానీ వీళ్ళ పాపాలు తొలగవు. రాజుల యొక్క పాపములు విష్ణు స్వరూపాన్ని ధ్యానం చేస్తేనే తొలగుతాయి. అందుకే విష్ణు స్వరూపులు అవ్వాలి వాళ్ళు. అవ్వాలి అంటే నిరంతరం ఆయన ధ్యానించాలి. అలా ధ్యానించి ముక్తి స్వరూపాన్ని పొందాలనుకున్న రాజులందరూ కూడా ఒకసారి నా దగ్గరకు వస్తే వాళ్ళందరినీ ఆ పరాశక్తి దగ్గరికి తీసుకెళ్ళా. కాబట్టి ఆ మహారాజులందరికీ కూడా అగోచరమైనటువంటి ఆ శక్తి స్వరూపాన్ని ఒక్క ముక్క రెండు ముక్కల్లో వర్ణించడం నా వల్ల కాదు. కాబట్టి నాయన ఇక్కడి నుంచి బయలుదేరు అనగానే సంతోషించాడు ఆయన. అయితే నేను వెంటనే ఆలస్యం లేకుండా బయలుదేరి తుల్యభా దగ్గరికి వెడతా. మహాత్మా అన్నమాట నిలబెట్టుకోవాలి, మీరు కూడా అక్కడికి వచ్చేయాలి. వచ్చేసి హయగ్రీవ అవతారంలో నన్ను అనుగ్రహించి నాకు అమ్మవారి యొక్క పరిపూర్ణమైన చరిత్ర అంతా వివరించండి, తహతహలాడుతున్నాను అని అక్కడి నుంచి బయలుదేరాట. అలా బయలుదేరి కమండలం పుచ్చుకున్నాడు. 1000 ఏళ్ళు విష్ణువుని అర్చించి పూజించినటువంటి తపస్సు ఫలితం మహాశక్తివంతుడు అయిపోయాడు ఆయన. ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఆయన చాలా పొట్టెట్టండి, పొట్టివాడు కానీ ఒక అడుగు వేస్తే భూమి అటు ఇటు గింజుకుపోవడం మొదలెట్టింది. అంటే ఎంత బరువు ఉన్నాడు అండి ఆయన. 1000 సంవత్సరాల శ్రీమన్నారాయణమూర్తి తపస్సు చేసిన ఫలితం ఉన్నది ఆయనలో. అలా బయలుదేరి ఎడుతూ అంటే ఓ చోట ఒక ఆశ్రమం కనిపించిందిట. ఆ ఆశ్రమంలో ఒక మంచి గడ్డాలు వేసాలు నెరిసేయట. నరసిన గడ్డంబు నరసిన రోమంబు నరసిన పాండు రోమనశిరంబు. గడ్డాలు నెరిసేయట, వెండి జుట్టు నెరిసిపోయింది, మేసాలు బాగా ఒత్తుగా దట్టంగా తెల్లగా ఉన్నాయి, రుద్రాక్షలు ధరించాడు, చెవులకు కుండలాలు ఉన్నాయి. ఓ చూడడానికి ఆయన చూస్తే ఎవరైనా దండం పెట్టేయాలనిపిస్తుంది. అసలు లోకంలో గోల్డ్ కంటే రోల్డ్ గోల్డ్ చూడగానే మోసపోతా ఎక్కువగా. అసలు జ్ఞాని కంటే దొంగ తపస్సులు కాళ్ళ మీద ఎక్కువ పడి వాడికి చదివింపులు ఎక్కువ చదివిస్తూ ఉంటారు అంటది కలికాలం యొక్క లక్షణం. అలాగే సామాన్యులైనటువంటి వాడు ఎవడైనా వాడు చూస్తే మహర్షి అని భ్రమపడతారు, అంతటి గొప్పవాళ్ళ కనపడుతున్నట్టు ఆయన. అటువంటి మహర్షి యొక్క ఆశ్రమాన్ని చూచి అగస్త్య మహర్షి మెల్లిగా ఆయన ఇంటికి వెళ్ళడం మొదలెట్టాడు ఆశ్రమానికి. ఇంతలో అక్కడ ఎదురుగుండా ఒక ఆయన నిలబడి చేతులు జోడించి నమస్కారం చేశాడు. మహాత్మా నన్ను బృహస్పతి అంటారు, మీకు ఒక విషయం చెబుదామని వచ్చాను. అదిగో ఆ ఎదురుగుండా కనపడుతున్న ఆశ్రమంలోకి ఇప్పుడు మీరు వెళ్ళబోతున్నారు. ఆశ్రమంలో ఉన్నది ఎవరో తెలిసిన సామాన్యుడు కాడు వాడు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, యల్వలుడు వాతాపి అంటారు. వీళ్ళు బ్రహ్మవరాలు పొందారు. కామరూపులు ఏ రూపం కావాలంటే ఆ రూపాల్లో ధరించగలరు వీళ్ళు. అందులో ఈ యల్వలుడు అనేవాడు ఈ ఋషి రూపం ధరిస్తాడు, వాతాపి అనేవాడిని మేకని చేస్తాడు. ఎవడి దారిన వెళ్ళినా సరే మా ఇంటికి రండి భోజనం పెడతానంటాడు. ఒకళ్ళు భోజనాన్ని పిలిస్తే వాడు ఏం పెడితే తినాలి అని అతిథి యొక్క లక్షణం ప్రాచీన కాలంలో, ఇప్పుడు కాదు. అంచేది ఇప్పుడు మీరేం పెడితే తినడానికి మాత్రం ఎవరు సిద్ధంగా లేరు సుమా. అంచేది ప్రాచీన కాలం యొక్క లక్షణం ఏమిటంటే ఏం పెడితే తినాలంట, విషం పెట్టినా తినాలి అని. అందుకని వాడు పిలవగానే వెళ్ళడం ఋషులు. వాడు ఆ వాతాపిని మేకని చేసి వాడిని కోసి భోజనం పెట్టేవాట. వీడు హాయిగా తినేసేయడం, మాంసాహారం తినని వాడు కూడా తినడమే వాడు పెడితే. తిన్నాక అయ్యా మీరు తృప్తిగా ఉన్నారా, ఆ తృప్తిగా ఉన్నానని వాటి అవతలవాడు. తెగ పెట్టావయ్యా భోజనం తృప్తిగా ఉంది. అప్పుడు వాతాపీరా 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 అని 3 సార్లు వాడు పిలిచేవాట. ఈ లోపల వాడు మేక అయిపోయి కొమ్ములతో వాడు పొట్ట చీల్చుకు బయటకు వచ్చేసేవాట. వీడు కాస్త ఢామని చచ్చేవాట. బాగా తిని బలిసి మరీ చచ్చిపోతే ఆ బలిసిన వాడి శరీరాన్ని వాళ్ళిద్దరూ చెరిసగం పంచుకొని చక్కగా చక్కెరకేళి అరటి పండు తిన్నట్టుగా బజ్జీలు తిన్నట్టుగా తినేసేవారు అటువంటి. ఇలా తినేస్తూ వస్తున్నారు వాడు వీడు. సుమారు ఎప్పటికీ 12,000 మంది బాటసారులు ఇలా తిన్నాడు వీడు. వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములు, 1-2 కాదు 12,000 జీవాలను తిన్నారు వీడు. ఇంకెన్ని 1000 మంది తింటారో మహానుభావన్, నువ్వే వాళ్ళని చంపగలవు, నువ్వు వాళ్ళ పుట్టలో పడకుండా వాళ్ళని నాశనం చేయాలని మేము ప్రార్థించడానికి వచ్చాను నేను బృహస్పతి అని చెప్పి మాయమైపోయాట ఆయన. ఓహో అనుకున్నాడు ఈయన. కావాలని మిరివాడి దగ్గరికి కనపడ్డాట కంటికి. మిగతా వాళ్ళు అయితే వినగానే పారిపోతారు, కానీ ఈయన ఎదురుగుండా కంటికి కనపడ్డాడు. రండి రండి స్వాగతం తే భద్రం మస్తు, నీకు శుభం కలుగాక స్వాగతం మహానుభావ రా అని పిలిచాడు ఆ దొంగ ఋషి కపట ఋషి. నాయన వస్తున్నాను, నీ సంగతి చూడడానికి నేను వస్తున్నాను అన్నట్ట. రండి భోజనం చేద్దరు కానీ కాళ్ళు కడుక్కోండి అన్నాడు. ఆతిథ్యం ఇచ్చాడు, మంచి ఆసనం వేశారు, కూర్చోబెట్టారు పెద్ద విస్తరాకు. ఆ తర్వాత ఇప్పుడే రండి మేక మాంసాన్ని వండాను మీ కోసం అని చెప్పి వాతాపిని వండాట చంపి ఆ మాంసాన్ని వడ్డించారట. ఇంకెక్కడా మిగలకుండా మొత్తం పట్టరా అన్నాడు, ఇంట్లోనూ అని తినేసాడు ఈయన మొత్తం. ఓరి వీడి దొంపత ఇంత ఉన్నాడు పొట్టిగా మనిషి, కానీ కుబ్జుడైనప్పటికీ వామనుడైన వీడు తినే భోజనం చూస్తే ఇలాంటి వాడు ఒక్కడి ఇంటికి వస్తే చాలనుకున్నట్ట ఆయన. నిజమండి ఆయన వస్తే అలా తింటట. వామనుడిగా ఉన్న అగస్త్య మహర్షి ఓసారి దక్షిణ భారతదేశంలో వాళ్ళు యావత్తు ప్రజలు తినేంత ఆహారం ఒక్కడు తినట్ట పట్టుదలకి. చాలా చమత్కారమైన కథలు చాలా చాలా పురాణాల్లో ఉన్నాయి. అలాగే హనుమంతుడు కూడా ఒకటి. హనుమంతుడు చాలా చమత్కారం చేశాడు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రామ పట్టాభిషేకం సీతాదేవి అందరికీ వానరులందరికీ భోజనం వడ్డించాలనుకుంది. మంచి రకరకాల పిండి వంటలు చేయించేసింది 100,000 మంది వానరులకి. ఆ తర్వాత హనుమంతుడు పిలిచింది. కొంచెం సీతాదేవికి అహంకారం కొద్దిగా వచ్చిందిట, ఇంతమందికి నేను కదా ఎప్పుడు వీళ్ళు తినుండరు, కాయలే తప్ప పచ్చికాయలు ఆకులు తప్ప అనుకుని. అటువంటిది కోతులకి మొదటిసారిగా సిటీలో ఉండే వాళ్ళ పిండి వంటలు పెడుతున్నాను అనుకుంది ఆవిడ. అనుకుని హనుమ ఇలారా ఎన్ని పిండి వంటలు చేశాను అనుకున్నావు, ఏవైనా మీ వానరులకు నచ్చేయమో చూడు, ఎందుకంటే మీరు ఎప్పుడు కాయలేగా తినేది పచ్చికాయలు కటిక్కాయలు ఇవి ఏమైనా రుచిగా ఉన్నాయేమో, అంటే వెంగ్యం అనమాట అది, మీకంటే చూడండి మీ జన్మలో తినుండరని చెప్పడం అనమాట అన్నయ్య అన్నదట. ఆ పదార్థములు 600,000 మందికి సరిపడ తయారు చేయించింది ఆవిడ. రుచ్చూడమంటావా అమ్మా అన్నట్ట, ఓ చూడు నాయనా రుచ్చూడు అందుట, మరి నా పద్ధతిలో రుచ్చూడమంటావా, నీ ఇష్టం, నువ్వు 600,000 మందికి చేశాను నాయన, నీ ఒక్కడి కోసమే కాదులే, అంచేత నువ్వు ఎంత రుచొస్తావు చూడు అందుటే. ఓ దొరికేసింది, ఇంకేముంది, కూర్చున్నాడు ఆయన, కథ తీసి పక్కన పెట్టాడు, అన్నాడు ఒక్కసారిగాను, మొదలు పెట్టాట లడ్డూలు 600,000 మందికి మనిషి కనీసం 10 చొప్పున పెద్దామని వండింది ఆవిడ, అంటే 60,00,000 లడ్డూలు కాస్త అయిపోయాయి. ఆ తర్వాత పులిహార ఏమీ లేదు అక్కడ, తర్వాత చింతపండు తుక్కు కూడా ఇంత మిగల్చుకుండా లాగేశారు గురుగారు, మిరపకాయలు కూడా కొంతమంది మిరపకాయలు అండి, అందున ద్వారకా తిరుమల ఆచార్యులు చేస్తారు ఆ మిరపకాయల్ని, దాని పేరు ఏమిటిది, చింతపండులో బాగా ఉడకబెడతారు, ఓహోహో ఏమి టేస్ట్ ఇది లాగేసి అట్టిన. ఆ తర్వాత పాయసాన్నం చక్కెర పొంగలి వాటేమిటి మొత్తం లాగించేసేట, తింటూనే ఉన్నాడు అన్నట్టు, అయిపోయి అక్కడేమి లేవు, సీతాదేవికి చెమట్లు పట్టేశాయి, ఇంకేమున్నాయి ఇక్కడ, 600,000 మందికి వండింది కాస్త అరగడియలో లాగేసాడు ఈయన, ఖాళీ చేసేసాడు. ఈ కంగారు అడిపోయి ఎక్కడో పత్రం చేసుకుంది కజ్జికాయలు అవి పట్టుకొచ్చింది, అవి తినేసి అంటున్నాడు, ఇంకెక్కడా కనపట్ల ఊళ్ళో, ఏమండి ఏమండి ఏం చేయనండి అని అప్పుడు పరిగెత్తికెళ్ళింది రాముడి దగ్గరికి. నువ్వు కొంపదీసి నేనే ఉండానని కొంచెం ఏమన్నా అహంకారం చూపించావు ఏమిటన్నట్ట, అవునండి ఏదో వాళ్ళు ఎప్పుడు తినరు కదా అనుకున్నానండి, అదే కొంప ముంచేసి వాడు ఎవడనుకుంటారు, రుద్రవీర్య సముద్భవుడు హనుమంతుడు హనుమాన్ అష్ట, దాని పేరు అష్టోత్తరంలో చదవండి మీకు, ఓం రుద్రవీర్య సముద్భవ ఆయన మా అని ఉంటుంది, వేళాకోడం చేసావు లాగేస్తున్నాడు ఆయన, వెనక్కి వెళ్ళి ఏమెరగనట్టుగా, పరమేశ్వర సంతోషించను లేకపోతే కొంప కొల్లేరైపోతుంది, అస్థి అయోధ్య నగరం కాదు మొత్తం భూమండలం మింగేస్తాడు వాడు అన్నట్టు. అనగానే వెనక వైపుకి వెళ్ళి పరమేశ్వర అని తత్వం తెలుసుకోలేకపోయాను, పరమేశ్వర తేజస్సు నుంచి ఆవిర్భవించిన ఆంజనేయ స్వామి నన్ను క్షమించిన ఆయన బాబు అని ఒకసారి దండం పెట్టుకునేసరికి బ్రేవ్ అని అమ్మ చెంబెడు మంచినీళ్ళు చాలన్నట్టు, ఆ పక్కనే ఒక కూజా తీసుకుని తాగేసి బాగున్నాయమ్మా నువ్వు చేసినవి అన్నట్టు, పైగా బాగుండగేం చేస్తాయి నాయన అన్నీ లాగేసి అనుకునేవిడ నాయన హనుమానికి తృప్తి అందట, తృప్తి అమ్మని వెళ్ళిపోయాట చెమటలు అప్పుడు తగ్గాయి. ఇప్పుడు ఏం చేయాలి, 600,000 మంది వచ్చి ఎదురుకుండా భోజనాన్ని కూర్చున్నారు, సీతమ్మవారి భోజనం ఉంటున్నారు, వీళ్ళంత ఈ హనుమంతుడిని సంతోషపెట్టింది మరి, వీళ్ళకి వంటనంటే 2 నిమిషాల్లో అయిపోవాలంటే ఇక్కడ వండడం మాటలా. అప్పుడు ఆవిడ అన్నపూర్ణాదేవిని పిలిచి కాశీ అన్నపూర్ణాదేవిని ప్రార్థించిందిట, నిమిషాల మీద ఈయన తిన్నవన్నీ మళ్ళీ అదా ప్రకారంగా వచ్చేసేటండి, ఆవిడ తిరిగి వడ్డించింది అని చెప్పేసి మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో వస్తుంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, మహాత్ములు తలుచుకుంటే వీరి సంతర్పణలు ఏం చేయలేరు, అంతటి తలుచుకోవడం లేదు కాబట్టి నాగోటువంటి భోజనాన్ని పిలిచినా మీకేం ప్రమాదం లేదు. ఆ తర్వాత సంగతి సరే, ఈయన మొత్తం భోజనం అంతా మేక మాంసం అంతా కానిచ్చేశాడు, కానిచ్చేసాక తృప్తే ఆ తృప్తిగా ఉంది భోజనం అన్నట్ట. అప్పుడు ఈయన వాతాపి త్వం ఆగచ్చ అన్నట్టు, వాతాపిని రమ్మన్నాడు ఈయన. వెంటనే వాడు వాతాపి రానగానే పొట్టరా తడుకుని జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్టు, మళ్ళీ రెండోసారి వాతాపి రా అన్నట్టు, వీడు రావట్లేదని మళ్ళీ ఇదే మాట అన్నట్టు, మూడోసారి నాయనా వాతాపి రా అన్నట్టు, మళ్ళీ మంత్రం కొంచెం గట్టిగా చదివి మూడోసారి జీర్ణం అన్నట్టు, వీడు రావడంలో ఎన్నిసార్లు వచ్చిన అంటే అక్కడ ఏమన్నాడు వాడు, కాస్త లోపల జీర్ణం అయిపోయాడు శుభ్రంగా, లోపల రక్తం అయిపోయాడు జీర్ణం అయిపోయాడు రాకుండా ఉన్నట్టు. ఒక్కసారి అర్థమైపోయింది మోసం జరిగిపోయిందని ఆగ్రహంతో భయంకరాకారం ధరించేశాడు ఒక్కసారి, కన్నులు చేరింపన ధరం వల్లాడవేళ్ళత్పునఃపునరుద్యద్భృగటి భుజంగయుగళి పోత్కార ఘోర నిలంబన నూర్పుల్ని గుడన్, ఒక్కసారి వేళ్లాడుతున్న పావులు అపసలు కొట్టాడు, చెమటలు పట్టే నుదురంతా అతి భయంకరంగా అరిచాడు, కళ్ళెరిపిక్కయి, ఆ బలంగా రాక్షస రూపం ధరించి ఆయనను మింగేస్తానని మీదకు దూకేట, అలా వస్తున్న వాడిని చూచి కాసిన కమండలం నీళ్లు తీసి అలా చల్లేట. ఆ తర్వాత అక్కడ లేడువాడు వంశపారేటీ ఇక్కడ ఎల్వలుడనేవాడు ఉండేవారని చెప్పుకున్నారు, వాడు బూడిదైపోయాడు. ఇలాగ వాతాపిని యల్వనుణ్ణి దమనం చేసి వాతాపి దమనుడు యల్వనాసుర దమనుడు అని పేరు తెచ్చుకున్నాడు ఆయన. అక్కడ నుంచి బయలుదేరాట, వింధ్య పర్వతం ఓ పర్వతం ఉన్నది, ఈ పర్వతం విపరీతంగా పెరిగిపోయి లోకల్లో అందరినీ బాధ పెడుతున్నదట, ఈయన వచ్చే దారులు అడ్డం అన్నట, మహారాష్ట్రకి మనకి అదే సరిహద్దు వింధ్య పర్వతం, ఆంధ్రాకి మహారాష్ట్రకి బార్డర్లో ఉందని పేరు దానికి, అటువంటి వింధ్య పర్వతం ప్రాంగణం దగ్గరికి ఈయన వచ్చాడు. దేవతలు మళ్ళీ వచ్చారట, మహానుభావ లోక కంటకుడైనటువంటి దిక్కుమాల వాళ్ళిద్దరిని చంపి మమ్మల్ని అనుగ్రహించావు, ఇప్పుడు వింజ పర్వతం అనేవాడు తెగ పెరిగిపోతున్నాడు అన్నట్ట, ఎందుకు పెరుగుతున్నాడు వాడు నాకు తెలియగలుగుతున్నాను అన్నట్టు ఈయన. అవి ఏమీ లేదు, ఒకప్పుడు మేరు పర్వతం బంగారు కొండ, మేరుపర్వతం హిమాలయంల దగ్గర ఉండేది, దానికి బంగారు కొండ అని పేరు, బంగారు గనులు. అది దేవతలు నివసించే పర్వతం అని దానికి పేరు. ఆ మేరుపర్వతానికి విపరీతమైన పేరు వస్తూ ఉంటే ఈ వింధ్యపర్వతానికి మాత్రం తనకు అట్టే పేరు రాలేదని కొంచెం లోపల బాధ కలిగిందట. పర్వతాల్లో కూడా సరైన పేరు రావట్లేదు, కీర్తి రావడం లేదనే ద్వేషాలు ఉంటాయి, ఉండేవిట. ఆ సమయంలో జ్ఞానప్రదాత్రుడైన నారద మహర్షులు వారు రోజున ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటూ వింధ్యపర్వతం దగ్గరకు వచ్చారట. ఏమాయి వింధ్య, హౌడు ఇడు అన్నట్ట. సార్ నేను చాలా బాగానే ఉన్నాను కానండి, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అవి ఏం చెప్పమంటావు లేవయ్యా, ఎంత వింధ్యపర్వతం గొప్పవాడే కానీ ఎంత గొప్పవాడైనా మేరుపర్వతం ముందు బలాదూరు అంటున్నారు అంతా నిన్ను. మేరుపర్వతంలో బంగారు గనులు ఉన్నాయని, పార్వతీదేవి కూడా అక్కడ కొంతకాలం ఉందని, పరమేశ్వరుడికి ప్రీతిపత్రమని, అందరూ మెచ్చుకునేటటువంటి దేవభూమి అని, మేరుపర్వతాన్ని మెచ్చుకుంటున్నారు కానీ నిన్ను మాత్రం ఎవళ్ళు మెచ్చుకోవడం లేదయ్యా అన్నారు. అయ్య బాబోయ్, మేరుపర్వతం మొదటి నుంచి నాకు కాంపిటీషన్ అయిపోయాడు వాడు, పోటీ, నన్ను మెచ్చుకోవడం లేదు ఎవరోను. ఆ మేరుపర్వతం మీదకెక్కి తొక్కి వాడి పాతాళానికి తొక్కియాలి. కానీ ఒకప్పుడు మాకు రెక్కలు ఉండేవి, ఆ రెక్కలన్నీ ఇంద్రుడు తగ్గొట్టేశాడు, ఎగరలేను కాబట్టి వాడి మీదకి తోకలేను కాబట్టి శరీరం పెంచి సూర్యుడి యొక్క రథాలు ఆపేస్తా. ఇహ ఇటు సూర్యుడు అటు అటు సూర్యుడు ఇటు వెళ్లకుండా చేసేస్తాను. విపరీతంగా పెరిగిపోయి అడ్డం కొట్టేట సూర్యుడికి. సూర్యుడు ప్రయాణమై వచ్చాడు, మధ్యాహ్నం పూట అక్కడికి వచ్చాడు. హఠాత్తుగా రథం ఆగిపోయింది. ఏమో అనూరా డ్రైవర్ గారు, సూర్యుడు యొక్క డ్రైవర్ అనమాట రథ సార్, అది ఏం కదలం అన్నట్ట. ఏం కదలనండి, కొండడ్డు వచ్చిందండి అన్నట్ట. ఇదే ఒకటయ్యా కొండడ్డు రావడం అన్నట్టు. ఏమీ లేదు, వింధ్యపర్వతం అనేవాడు మేరుపర్వతం మీద పోటీ కొద్దీ పెరిగిపోయాడు వాడు, వాడు అడ్డం వచ్చాడు, కదలదు రథం అన్నాడు. అది మూడు రోజులుగా సూర్యుడు అస్తమయం ఉదయం లేకుండా ఒకవైపు అలాగే ఉంటున్నాడు, ఓవైపు అసలు కాంతి లేదు, లోకాలు అలకల్లోలం అయిపోతున్నాయి. ఆ వింధ్యపర్వతం కానీ ఎలాగో రకం వంచాలి, అది నీ వల్లే అవుతుంది, మా వల్ల కాదన్నారట దేవతలు. పర్వాలేదు అని ఈయన బయలుదేరాడు. ఈయన చూడగా ఈయనంటే భయం ఎవరికైనా, అగస్త్యుడు అంటే చాలా గొప్పవాడు. అందున వింధ్యపర్వతానికి తెలుసు ఎల్వలాసురుడు వాతాపి ఏమయ్యారో పొడుగ్గా పెరిగి చూశాడు. అంచేత వెంటనే వినయంగా వంగి దండం పెట్టాట. అలాగే ఉండు, నేను మళ్ళీ తిరిగి వస్తాను ఇటు, నేను తిరిగి వచ్చేదాకా వంగి ఉండు అన్నట్ట. అండం అండం మళ్ళీ వెళ్ళిపోయాడు. ద్రాక్షారామని చెప్పడికి కూడా వెనక్కి తిరిగి వెళ్ళలేదు ఆయన. ఈయన ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు అని పాపం వంగి ఉన్నట్ట. ఇహ ఒకటే రావడం, కొంతమంది అప్పుచ్చుకుంటారు, ఇహ ఒకటే పుచ్చుకోవడం. పుస్తకాలు కూడా అంతే, నా దగ్గర మంచి మంచి పుస్తకాలు ఏమంటే చదువుకి ఇస్తామంటారండి. మొదటిది చేస్తారో తెలియదు, చదువుకోవడం ఇస్తామనేది మాత్రం జరగదు ఈ జీవితంలో వాళ్ళకి. అలాగే స్వాములారు కూడా మళ్ళీ వస్తానని వాడికి రానేలేదు, వాడు అక్కడే ఉండిపోయారు. ఆ వింధ్యపర్వతాన్ని అలా వంచాడు కనుక వింధ్యాద్రి దమనుడు అన్నారు. అక్కడి నుంచి ఆయన వేలుదేరి ద్రాక్షారామం చేరే కథ. మిగతా విశేష ఘట్టాలతో రేపటి రోజు కార్యక్రమంలో ముచ్చటించుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.